గ్యారంటీ పెట్టుకునే ఉన్నాడేమో.
Thank you.
ప్రస్తుతానికి మీరు ఎలా అయినా రావచ్చు, కానీ ఎప్పుడు మంది సవ్య ప్రదక్షిణ క్రమం కరెక్టే. చక్రంలో చక్రం కదా, ప్రదక్షిణ క్రమం సవ్య సవ్యాంగం చెప్పే సైక్లిక్. విశుద్ధ చక్రం ఉంది, విశుద్ధ చక్రం ఈ ప్లేన్లో ఉంటుంది కదా, దీన్ని ప్రదక్షిణ మార్గం అంటే ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం, ఇలా వెళ్తాం అంటే అమ్మ అలాగే కా ఠా కదా, ఠా నుంచి స్టార్ట్ చేసినా ఠా దగ్గర కింద నుంచి వస్తున్నప్పుడు న్యాచురల్గా దీన్ని రివర్స్ అవుతుంది, రివర్స్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి రివర్స్లో కూడా ఆ మొదటి ఇక్కడ అనుకున్నాం కదా, అక్కడి నుంచి కీబోర్డ్లో ఏ ఉంది నువ్వు ఏ ఎప్పుడు కొట్టాలన్నా అక్కడే కొడతావు. అంటే తప్ప నువ్వు ఏ ఆర్డర్లో మొదటిసారి ఏ వచ్చిందనుకో వర్డ్లో, ఏ అక్కడి నుంచే కొడతావు. టైప్ రైటర్లో వాటి పొజిషన్స్ మారో, అలాగే వీటి పొజిషన్స్ మారో, కానీ మరి నేను అది కరెక్ట్గా చేసుకుంటున్నానా లేదా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ఎందుకంటే ఏ కొట్టాలి అనుకున్నప్పుడు నువ్వు బి కొడుతున్నాను అనుకుని ఏ అన్నావు అనుకో ఏ అవుతుంది అది. నేను చెప్పిన అర్థం ఏంటంటే మీరు రివర్స్గా మీరు ఎలా అనుకున్నా దళం మాత్రం అదే పలుకుతుంది. అందుకే రామ అన్న మర అన్న పర్వాలేదు అన్నది, కొట్టేది ఆ రెండు దళాలే యాక్టివేట్ అవ్వాలి రామ అన్నప్పుడు. నువ్వు ఎటు నుంచి ఎటు పలికినా అదే యాక్టివేట్ అవుతుంది. నువ్వు ఎటు అనుకున్నా శరీరంలో అంతే కదా, అంతే చాలా దాని గురించి వదిలి కావచ్చు. క్లియర్గా ఉంది అందరికీ ఈ డౌట్ చాలా మందికి ఉండి ఉంటుంది. అర్జెంటుగా నేను నా గురువుని మార్చుకోవాలి. మాడుగల ఆయన ఫణిభూషణ చర్మ గారి లాగా అష్టావసాన శతావసాన లాగా మీరు అడిగిన క్వశ్చన్లన్నీ నాకు గుర్తుండి అందుకు. లేదు మీరు అడగండి, నాకు గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, అన్నీ ఒకే దాంట్లో కలిపేస్తా. అంతేనా, నేను మిస్ అయిన పాయింట్స్ అయినా ఇంకేం లేదు. అదే అది సరే, ఇక మిగతా రాటా తోటి మీద రాటా కాదండి. అట్లాంటి పీరియడ్ ఇక్కడ అడిగిన ప్రశ్నలు ఏంటంటే షట్ చక్రాల మీద ఋషులకి గురు సాంప్రదాయానికి లింక్ అంతే కదా. దాని తర్వాత కాండలు పర్వాలు వాటికి మధ్య ఉన్నటువంటి లింక్ ఇంకా ఏదైనా విషయానా సీక్వెన్స్లో శ్రీ సూక్తం పోషిస్తుంది. Oh. ఈ గురు పూర్ణిమ నుంచి ఒక విశిష్టమైనటువంటి ప్రయోగము మనము ఒక సంవత్సరం పాటు చేయబోతున్నాం. నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు ఏ యజ్ఞమైనా ఒక సంవత్సరం పాటు జరుపుకుని ఆ సంవత్సరం చివరిలో పూర్ణాహుతిగా చేసుకునేటటువంటి యజ్ఞ ప్రక్రియను అశ్వమేధ యజ్ఞ ప్రక్రియ అంటారు. అశ్వమేధ యజ్ఞ ప్రక్రియ అంటే మీరు చేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి కర్మకాండకి ఆ పేరు ఉంది. ఒక సంవత్సరం పాటు ఏది చేసినా అంటే యాక్చువల్గా 1వ క్లాస్ చదవటం 2వ క్లాస్ చదవటం 3వ క్లాస్ చదవటం 4వ క్లాస్ చదవటం సంవత్సరం చేసి ఇవంతా కూడా అశ్వమేధాలే. అశ్వమేధము అంటే అర్థం ఏంటి అంటే అశ్వము అనేటటువంటిది ఎనర్జీ, హార్స్ పవర్. ఇప్పుడు కూడా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నిర్వచనాలు ఎవడు మార్చలేడు. ఇప్పటికీ కూడా పవర్ గురించి మాట్లాడాల్సి వస్తే హార్స్ పవర్ అని అంటాం. ఎలిఫెంట్ పవర్ అన్నట్టుగా హార్స్ కంటే గ్యారంటీగా ఎలిఫెంట్ ఎక్కువ పవర్ఫుల్ అని మనకు డౌట్ లేదు కదా. పూర్వకాలం వాళ్ళు అయితే ఏదో వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కనుక హార్స్ పవర్ అశ్వము శక్తికి పోల్చారు అంటాం. మరి ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్ శక్తికి నిర్వచనం, ఏ శక్తికి? అశ్వము మనస్సు యొక్క శక్తికి నిర్వచనం. శక్తి 5 తలాల్లో పనిచేస్తూ ఉంటుంది. భౌతిక తలము, కామమయ తలము, మనోమయ తలము, విజ్ఞానమయ తలము. ఈ తలాలు తెలుస్తున్నాయి మీకు? నేను చెప్పింది కన్ఫ్యూజ్ అవుతున్నారా? మనకి పంచకోశాలు ఉన్నాయని చెప్తారు మన శాస్త్రాలు. అందులో మొట్టమొదటి మనకి కంటికి కనిపించేటటువంటి మనం ఉపయోగించుకునేటటువంటి భౌతిక శరీరం. కానీ యాక్చువల్గా ఈ భౌతిక శరీరంకి ఉనికి అన్నమయ కోశం వలన ఉంటుంది. భౌతిక శరీరం వేరు, అన్నమయ కోశం వేరు. ఆ అన్నమయ కోశానికి థియోసఫిస్ట్ పెట్టినటువంటి పేరు ఏంటంటే ఈథరిక్ డబుల్. ఇంగ్లీష్ వాళ్ళు పెట్టి ఈథరిక్ డబుల్, ఈథరిక్ డబుల్ అంటే అక్కడ మనకి స్థూల శరీరంలో కంటికి కనిపించి కనిపించకపోతే అనుభూతి చెందగలిగేది 3 రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్థూలమైనటువంటి సాలిడ్, 2వది లిక్విడ్ ద్రవము రక్తము, 1 ఎముకలు మాంసము, ఇవి గట్టి పదార్థాలు. ఇది కాకుండా ద్రవ స్థితిలో ఉన్నటువంటి పదార్థాలు రక్తము, యూరిన్. రక్తానికి సంబంధించి అంటే ఫ్లూయిడిటీ, ద్రవ అంటే ద్రవత, ద్రవస్థితిలో ఉన్నటువంటిది. 3వది గ్యాసియస్, వాయు స్థితి. ఇది కాక ఇంకో 4 స్థితులు ఉన్నాయి అసలు యాక్చువల్గా. ఒకటేమో భౌతిక శరీరం, 2వది మన రక్త శరీరం అనుకుందాం. బ్లడ్ వెసల్స్, బ్లడ్ ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్లేది అదొక శరీరం. ఇది కాక నాడీ మండల వ్యవస్థ, నరాలు వేరు, రక్తం వేరు. కానీ రక్తం ఎక్కడెక్కడ ప్రసరిస్తుందో అక్కడక్కడ నాడీ మండల వ్యవస్థ కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ ప్యారలల్గా. కానీ ఆ నాడీ మండల వ్యవస్థకి రక్తము వెళ్ళకపోతే నాడీ మండలం పనిచేయదు, దాన్ని పెరాలిసిస్ అంటాం. అక్కడ యాక్చువల్గా నరాలు కాదు బ్రేక్ అయింది, బ్లడ్ సర్క్యులేషన్ బ్రేక్ అయింది. కానీ బ్లడ్ తిరుగుతుంది కదా మాస్టారు, మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బ్లడ్ నాడీ మండల వ్యవస్థ కావాల్సినటువంటి ప్రాణశక్తిని కూడా క్యారీ చేస్తుంది. బ్లడ్ ఆ పార్ట్లో ఆ ప్రాణశక్తిని అది క్యారీ చేయలేకపోతుంది. అది కనుక డాక్టర్లు అర్థం చేసుకుని ఆ విధంగా రీసెర్చ్ చేయగలిగితే ఆ డాక్టర్ ఏమవుతాడో మీరు ఊహించుకోండి. అసలు పెరాలిటిక్ స్ట్రోక్స్ అనేవి రావు. ఇంకా అన్ఫార్చునేట్ ఏంటంటే, మన పుస్తకాలలో ఉన్నటువంటి యోగ విద్య ఫండమెంటల్స్ మీరు వింటే అసలు అలా ఆలోచించడం మొదలు పెడతాం మనం. ఇట్ ఈస్ ఓన్లీ థింకింగ్ ప్రాసెస్. అంటే ఇవి మూడు ఏంటి? ఇవి మూడు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ చేస్తే ప్రాణం అయిపోతుంది. వీటిని కాండము, పర్వము, స్కందము అంటాం. ఇది మూడు యాక్చువల్గా దత్తాత్రేయుడు అనేది మూడు. ఇవి మూడు కూడా పురుష సూక్త, శ్రీసూక్త మంత్ర పుష్పాలతో భలే యాక్టివ్ అవుతాయి. అందువల్ల దేవాలయాలలో అది ఏ దేవుడైనా కావచ్చు. మీకు తెలుసా, పురుష సూక్త శ్రీసూక్తంతో చేస్తాం. దేవుడు ఏదైనా కావచ్చు, వాటి పేరు తర్వాత పేరు మార్చేసుకోండి. ఇంకంటే ఏ శరీరమైనా ఇంతే అయిపోతా చెప్తా. వ్యతిరేక బాడీ అవి ప్రాణమే క్వశ్చన్ నాలుగు చెప్తా, ముందు ఈ మూడు అయిపోతే అవి చెప్పచ్చు. అంచేత కాండము, పర్వము, స్కందము. తేడా మీకు అర్థమవుతున్న కాండం అంటే ఏంటి? ఆల్టర్ వేడి. ఒక కాండ ఇలా వచ్చింది, ఆరు కాండాలు అంటే నేచురల్లీ ఆరు చక్రాలు. అంచేత రామాయణం కాండాల గురించి చెప్తుంది. అంచేత రామాయణము చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు భూమి మీద ఉంటుంది అనటానికి కారణం ఏంటంటే, చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు భౌతిక శరీరధారులు ఉంటారు. రామాయణం ఉంటుంది ఎక్కడ? మీలో ఉంటుంది. రాముల్లో ఉండదు, దశరథుల్లో ఉండదు, మీలో ఉంటుంది. ఎనాటమీ చదువుతున్నప్పుడు రష్యన్ భాషలో ఒకడు చదువుకుంటాడు ఎనాటమీ. వాళ్ళ మనం తెలుగులో చదువుకుంటాం, ఇంకోటి ఇంగ్లీష్లో చదువుకుంటాడు, డాక్టర్లు అవుతాడు. డాక్టర్లు అయ్యాక వాడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను రష్యన్ భాషలో చదువుకున్నాను కనుక ఎనాటమీ మారిపోయింది అంతే కదా. ఏమీ మారదు ఎనాటమీ, హృదయం ఉండవలసిన చోటే ఉంటుంది కనుకే పాపం వాళ్ళు ఆపరేషన్ చేయగలుగుతాడు. మీ హార్ట్ ఎక్కడో ఇంకోటి హార్ట్ ఎక్కడో, మీ బ్రెయిన్ ఎక్కడో ఇంకోటి బ్రెయిన్ ఎక్కడో ఉంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ కాండము, పర్వము, స్కందము అనేటటువంటి దాంట్లో ఈ కాండము అనేది యాక్చువల్గా మీ బ్యాక్ బోన్ అనుకోవచ్చు. నేను యాక్చువల్గా పూర్వకాలంలో మంత్రదండము అనేది, మంత్రదండము, మంత్రము అంటే ఏంటి? సౌండ్. మననము చేసుకునేటటువంటి సౌండ్. ఆ సౌండ్ వైబ్రేషన్స్ వల్లే మీ బ్యాక్ బోన్ తయారవుతుంది. మీ బ్యాక్ బోన్ సౌండ్ వల్లే తయారవుతుంది. అందువల్ల తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు సౌండ్స్ కనుక కరెక్ట్గా మీరు ఇచ్చేయగలిగితే అసలు మీరు నేను అసలు మీరు వాడికి మెడిసిన్ ఇవ్వక్కర్లే, ఇంకా చదువు చెప్పక్కర్లే. మీరు మీరు ఏది చెప్పదలుచుకున్నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పడమే, బయట మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విద్య ద సిద్ధ ఇన్ఫెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఋషి ప్రభా కలిసి డెవలప్ చేశారు. కానీ అది మరి పుస్తకం బయటికి రాలేదు, వాళ్ళ కోర్సుల్లోనే ఉంటుంది. ఆయన ఎందుకు అలా బయటికి రానివ్వటం లేదు అంటే, చాలామంది ఏమంటారంటే బయటికి చెప్పొచ్చు కదా అని. ఇంతలాగా బయటికి చెప్తూ ఉంటేనే ఎవరికి అది అర్థం కావటం లేదు. డైరెక్ట్గా ఆ పుస్తకం చదివితే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు దానికి విశ్లేషణలు అవి చెప్పడం మొదలెడితే కొంపలంటి ఉంటాయి. తల్లి గర్భంలో ఎడ్యుకేట్ చేయాల్సినప్పుడు 9 నెలలలో వాడు 100 ఏళ్ళు బతుకుతాడు అంటే దానికి సంబంధించిన మొత్తం విద్య నువ్వు అందులో ఇంప్లాంట్ చేస్తూ ఆ పుస్తకం నాకు ఇచ్చేయండి నేను చేసేసుకుంటానంటే కెన్ యూ డూ ఇట్? భలే తెలియని వాళ్ళు దొరుకుతూ ఉంటారు, మా పుస్తకం ఇచ్చేస్తే మేము చేసేసుకుంటామని. ఓ డిగ్రీ కోర్సులో ఓ టీచర్ లేకుండా పుస్తకాన్ని చదివి నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ బోడి భౌతిక జగత్ సైన్స్ యాజ్ ఏ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ చెప్తున్నాను నేను, ఏం లేదు అందులో. అదే టీచర్ కావాలి అంటే ఆధ్యాత్మిక దేశంలో గురువు లేకుండా మేము నేర్చేసుకుంటాం అనేటటువంటి భ్రమ ఉందే, ఎందుకు ఆ భ్రమ వచ్చిందో కూడా మీరు పోగొట్టుకోండి. ఈ భ్రమ పోగొట్టుకోవటానికి ఒక విశేషమైనటువంటి కృషి ఈజిప్షియన్ కాలంలో జరిగింది. భ్రమ పోగొట్టుకోవటానికి ఈజిప్షియన్ కాలంలో జరిగింది. దానిని ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహనీయుడు, ఆ వ్యక్తికి పేరు రాటా అని చెప్పాడు. కానీ నాకేమనిపిస్తుందంటే అది మన రామచరిత్రే అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద అపోహ. గురువు లేకుండా నువ్వు అసలు ఏమీ చేయలేవు. తమాషా ఏంటంటే నీలతంబు ఒక వస్తువు మీ కళ్ళ ముందు ఉంది, మీరు చూస్తున్నారు, మీకు నీల రంగులోనే కనిపిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ అది నీలం రంగు అని మీకు తెలియదు. ఒకటి చెప్పాలి, ఇది నీలం రంగు, ఇది ఎరుపు రంగు, ఇది ఎరుపు రంగు అని అందరికీ టీచ్ చేసినప్పుడు కామన్గా అది ఎరుపు రంగు అని అందరూ గుర్తిస్తుంది. అప్పుడు మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు రంగులు మార్చేశారనుకోండి, నాకు అబ్బాయి ఎరుపు రంగుకి ఎరుపు పేరు అంటే నచ్చలేదండి, నేను ఇవాళ నుంచి బ్లూ అని పెడతాను, ఏమవుతుంది అధ్యయనంలో కొంపలు అంటుకుంటాయి కదా. అంతేత డోంట్ డిస్టర్బ్ ఎడ్యుకేషన్. ఒక పంధాలో చెప్పబడుతున్నప్పుడు ఆ పంధాలోనే నేర్చుకోవాలి, అది గురు పరంపర. ఈజిప్షియన్ కాలంలో రెండు విశేషమైనటువంటి దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఒకటి ద టెంపుల్ బ్యూటిఫుల్ అని పేరు ఆ కాలంలో, అంటే ఆ భాషలో ఈజిప్షియన్ భాష ఏదో పెద్ద పేరు చెప్పారు, నాకు నోరు కూడా తిరగదని. కానీ దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే ది టెంపుల్ బ్యూటిఫుల్. రెండోది ఏంటి అంటే ది టెంపుల్ సాక్రిఫైస్. ఇది రెండు టెంపుల్స్. యాక్చువల్గా ఈనాడు కూడా భౌతిక శరీరంలో, భౌతిక జగత్తులో, ఇప్పుడున్నటువంటి జగత్తులో కూడా అన్ని విద్యాలయాలను మీరు రెండు విద్యాలయాలుగా విభజించవచ్చు. థియరిటికల్ విద్యాలయాలు, ప్రాక్టికల్ విద్యాలయం. అవి ఏ విద్యాలయము గ్యారంటీగా ఏదో ఒక కోవలో పడిపోతుంది. థియరిటికల్, ప్రాక్టికల్. థియరీని టెంపుల్ బ్యూటిఫుల్ అన్నాడు. ఎందుకంటే థియరీ ఎప్పుడు అందంగానే ఉంటుంది, కానీ దాన్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్స్గా తేవాల్సి వస్తుందో కటింగ్స్ మొదలవుతాయి, సాక్రిఫైస్ మొదలవుతుంది. ఇల్లు కట్టుకోవాలి, అద్భుతమైన బిల్డింగ్ మీరు ఊహించేయచ్చు. దానికి కిందకి దిగి దాన్ని కార్యరూపం చేయాలంటే ఫస్ట్ కటింగ్ దేని మీద ఆధారపడుతుంది, మనకున్న భూమి మీద. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నా, మీరు ఎంత ఊహించదలుచుకున్నా థియరిటికల్గా మొదటి సాక్రిఫైస్ భూమి ఉంది, సరే తర్వాత డబ్బులు, తర్వాత ఒంటి స్తంభం మీద 25 గదులు ఉన్నటువంటి నేను ఒక మహల్ కట్టాలి అనుకుంటున్నాను అనుకుంటావు, థియరీ ప్రకారం పంతులు ప్రాక్టికల్గా కుదరదు కదా. టెంపుల్ సాక్రిఫైస్. ఇందులో పూర్వకాలంలో మనందరికీ కూడా జంతు లక్షణాలు ఎక్కువ ఉండేవి శారీరకంగా. 3 తలకాయలు, తోకలు. రామాయణ కాలం, లిమేరియన్ కాలం అని సైంటిస్ట్ దాన్ని పేరు పెట్టారు. మనది ఆ రామాయణ కాలంలో మనుషులే, కానీ ఇంకా శరీరాలు వాళ్ళవి కరెక్ట్గా ఇప్పుడున్నటువంటి శరీరం రాలే. అక్కడ టెంపుల్ సాక్రిఫైస్లో విశేషమైనటువంటి మంత్రాలను ఉపయోగించుకుని ఆ తోకలు కట్ చేశారు. తోకలు అంటే నా ఉద్దేశం తోకని కాదు, అన్వాంటెడ్ గ్రోత్. ఇప్పుడున్నటువంటి మానవ శరీరం తీసుకురావడానికి అనేక ఇతర గ్రహ వాసులు వాళ్ళు వచ్చి, అది నేను చెప్పింది లాస్ట్ టైం మీకు, 1,85,00,000 కిందట ఈ టెంపుల్ సాక్రిఫైస్కి ఒక రూపం వచ్చింది. 2,50,00,000 కిందట టెంపుల్ బ్యూటిఫుల్ థియరీ ముందొచ్చింది గురు పరంపరలో. దాని తర్వాత ప్రాక్టికల్స్ వచ్చి ఈ రూపము మనిషికి రావడానికి కరెక్ట్గా 1,85,00,000 కాలం పట్టింది. అప్పటి నుంచి మనం ఈ శరీరాల్లోనే ఉన్నాం, ఈ శరీరాన్ని ఇంకా బ్యూటిఫై చేయలేము. ఇట్ హ్యాస్ రీచ్డ్ పర్ఫెక్షన్ అని ఆ విశ్వకర్మలు, ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయానికి రావటంలో 5 రకాలైనటువంటి మానవుల గురించి మనం చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు. నరకీటకాలు. నరకీటకాలు అంటే కీటకం యొక్క లక్షణం ఏంటి, అగ్నిలో పడి భస్మమైపోతుంది. ఏ జ్ఞానాన్ని తను పొందదలుచుకుందో ఆ జ్ఞానము ఆ శరీరంలో పొందలేదు, ఇంకో శరీరంలో పొందుతుంది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, నరకీటకాలు లేవు. ఈ శరీరంతో బ్రహ్మజ్ఞానం కూడా పొందేటువంటి ఇదేం అర్థమైపోయేదేం కాదు. కానీ నేను ఆ లుమేరియన్ పీరియడ్ రామాయణ కాలంలో సంగతి చెప్తున్నాను. నరకీటకాలు వాటిని అగ్నితో లింక్ పెట్టి మెల్లిమెల్లిగా ఆ శరీరాలను భస్మం చేసేసి మెల్లిమెల్లిగా నర పశువుని తయారు చేస్తారు. ఇంకేత ఆ యానిమల్ శరీరాల్లో కీటకాల శరీరంలో ఉన్నది మనమే నరులే. కానీ ఇంకా వాళ్ళకి ఆ బాహ్యమైనటువంటి శరీరాలకి కరెక్ట్ రూపకల్పన రాలే. ఈ డైనాసర్స్ రకరకాల రూపాలు, దే రూల్ ది ఎర్త్. ఆ జంతువులు ఈ భూమి మీద తిరిగేవి. అందులో బలమైనటువంటి జంతువు ఇంకా న్యాచురల్లీ మైట్ ఈజ్ రైట్ అనేటటువంటి పాయింట్ ఆ యాంగిల్లో కరెక్ట్. ఇక్కడ నుంచి కర్మ సిద్ధాంతం స్టార్ట్ అయింది. కర్మ ప్రిన్సిపల్కి బేసిస్ అక్కడ ఉంది. నరకీటకాల నుంచి నర పశువులుగా మారినటువంటి స్థితి కొంచెం అవగాహన చేసుకోండి. అది నరకీటకము అంటే ఏంటి అంటే ఈ జ్ఞానం ఇంకా నాకు అర్థం కాదు అని వదిలేయటం. సింబాలిక్ అంటే ఏంటనమాట, అందులో కాలిపోతాడు, ఇంకా నాకు అదే అర్థం కాదు, నా బ్రెయిన్ ఫ్యూజ్ అయిపోతుంది అని. ఇప్పుడు నరకీటకం ఆ కాలంలో అసలు నిజంగానే భౌతిక శరీరము కాలిపోయేది. కాలిపోయేది మెల్లిగా వాడు నర పశువుగా మారేది. ఈ నర పశువుగా మారినప్పుడు కర్మ ఉందిగా, ఏ కర్మ? అగ్నిలో పడి నేను కాలిపోయాను, నా శరీరం పోయింది అనేటటువంటి సంస్కారం ఆ బాడీకి ఉంది నర పశువుకి. అంతేత పశువులు అగ్నిని చూస్తే భయపడతాయి. సింహం కావచ్చు ఏదైనా కావచ్చు అగ్నిని చూస్తే భయపడతాయి, అగ్నికి దూరంగా ఉంటాయి. అంతేత అడవుల్లో ఎంత భయంకరమైనటువంటి పశువు నుంచి అయినా మీకు రక్షణ పొందాలి అంటే ఒక నెగడు, ఒక ఫైర్ ఉంటే చాలు, అది మీ జోలికి రావు, పశువులు మీ జోలికి రావు. నర పశువులు అంటే ఏంటి, మాకు జ్ఞానమే వద్దు అనేటటువంటి స్థితిలో చాలా ఏళ్ళు ఉన్నారు మానవులు. ఆది మానవులు అంటాం, పశువులతో పాటు కలిసి తిరిగేవాడు, కలిసి వచ్చేవాడు. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించుకోండి, ఓ విశిష్టమైనటువంటి కర్మ మానవ జాతికి చుట్టుకుంది, జంతువుల జాతికి చుట్టుకుంది, ఇప్పుడున్నటువంటి మానవ జంతు జాతి. అదేంటి అంటే పూర్వకాలంలో మానవుడు జంతువుల ముందు బలహీనుడు. జంతువుల ముందు మనిషి ఇప్పుడు నుంచో లేడు, యాక్చువల్గా ఓ జంతువు ముందు మనిషిని పెట్టేస్తే గ్యారంటీగా మనిషి ఓడిపోలేదు, ఓడిపోవడమే కాదు అసలు ఫినిష్ వాడు. కానీ వీడు ఏర్పరచుకున్నటువంటి సమాజ రక్షణ వ్యవస్థల వల్ల జంతువులు వాడి జోలికి రాలేకపోతున్నాయి. కానీ అప్పుడు జంతువులు వారు ఓవర్ డామినేటింగ్ అంటే అప్పుడు ఉన్నటువంటి రాజుల యొక్క ప్రధాన కర్త ఏంటంటే వేటాడటం. వేటకి వెళ్ళటం ఆడుకోవటానికి కాదు, అది రాజు యొక్క ప్రొటెక్షన్. జంతువుల బారి నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వాడిది. మన దేశంలో ఆ జంతువుల్ని టేమ్ చేసి అసలు ఆ జంతువుల నుంచి ఆడుకునేటటువంటి స్థితి తేగలిగినటువంటి ఒక విశేష వాతావరణం ఏర్పరుస్తున్నాం కనుక భారతదేశానికి ప్రపంచంలో సర్వోత్కృష్టమైనటువంటి కర్మ ఉన్నది. వి డిడ్ కిల్ యానిమల్స్, వి కుడ్ ట్రాన్స్ఫార్మ్ యానిమల్స్. సింహాలతో ఆడుకునేవాళ్ళని చెప్తాడు కదా భక్తుడు, అటువంటి సింహం మీద రూల్ చేయగలిగేవాడు కాబట్టి అటువంటి రాజుని సింహాసనారూఢుడు అనేవాడు. ఎందుకంటే యానిమల్స్లో సింహం చాలా ఫెరోషస్, అండ్ దానికి ఆ గ్రేడ్ ఇచ్చారు, నాకు తెలీదు వై ఆ గ్రేడ్ ఏంటండి అని, బట్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు కనుక. సింహాసనం మీద వాడు కూర్చున్నాడు అంటే ఉద్దేశం ఏమిటి అంటే బంగారపు సింహాసనం వేసుకుని దాని మీద కూర్చున్నాడు అని కాదు. హీ వాజ్ ఏబుల్ టు టేక్ లయన్స్, మనుషులకి దాని నుంచి రక్షణ కలిగించగలిగాడు, పశు ప్రవృత్తి నుంచి రక్షణ కలిగించగలిగాడు. కానీ అక్కడ కర్మ అర్థం చేసుకోండి, దేని గురించి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ మధ్య వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ గురించి అనేక మంది నన్ను రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాంగిల్ ఆలోచించుకుని చూడండి. అంటే దాని గురించి డిస్కషనే కాదు, అద్భుతమైనటువంటి పుస్తకాలు జాలకుల మహర్షి రాశారు. కానీ ఇవంతా సైడ్ లైన్స్. ఇప్పుడు వెజిటేరియనిజం మంచిదా, నాన్ వెజిటేరియన్ మంచిదా, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మీరు అసలు ఆర్గ్యుమెంట్స్ కాదు, కార్మిక ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఒకప్పుడు జంతువులు ఎప్పుడు మానవజాతి ఉద్భవించినా వాటిని క్లీన్ చేసి పారేసేవాళ్ళు, జంతువు తిని పారేసేది, హెల్ప్లెస్. అలా ఎన్ని సంవత్సరాలు జరిగిందని మీ ఉద్దేశం? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కొన్ని యుగాలు జరిగింది. అంటే కర్మ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. కర్మ అనేది ఫిజికల్ యాక్షన్ ప్లస్ దానివల్ల వచ్చేటటువంటి సైకలాజికల్ రియాక్షన్, రెండింటి మీద ఆధారపడి మన కర్మకి. ఒక మనిషి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చంపేస్తే ఎవరినైనా వాడి గురి శిక్షణీయం, ఇంకా వాడికి డిగ్రీ అని ఏంటి అవార్డు కూడా ఇవ్వచ్చు ఆ పరిస్థితి బట్టి చంపేస్తే. అది ఖచ్చితంగా చంపేస్తే మానవ జన్మ ఎప్పుడు వచ్చినా, ఆ కాలంలో వచ్చినా ఈ కాలంలో వచ్చినా మానవుడు జంతువుల కంటే శ్రేష్టమైనటువంటి జన్మ. అంతేత కింద స్థాయి వ్యక్తి కింద స్థాయి చేతనత్వము పెద్ద స్థాయి చేతనత్వాన్ని చంపితే ఆ కర్మ చాలా ఎక్కువ. చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే జంతువులకి కర్మ ఉండదని. అంటే అసలు వాడు కర్మ సిద్ధాంతం యొక్క యాక్షన్ రియాక్షన్ని పునాది నుంచి లేపిస్తున్నారు. మరి కర్మ ఉండదు అంటున్న ఉద్దేశం ఏంటి అంటే తెలిసి చేయటం తెలియని చేయటం అనేది ఇప్పటికీ ఉంది, ఆ డిఫరెన్షియేషన్. కానీ కర్మ కర్మే, తెలిసి చేసినా తెలియక చేయటం. మానవ జాతిని అనేక సార్లు అవి సమూలంగా లేపించాయి కనుక మానవ జాతికి జంతు జాతికి ఆ కర్మ ఉంది. ఏం చేయాలి మనిషి ఇప్పుడు? వాటిని లేపాలి. నేను లేపను అంటే కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. అంతేత నీలో ఆ నాన్ వెజిటేరియనిజం అనేటటువంటిది దాని అవశేషం. అంతేత ఈ కర్మ మానవులు జంతువులు బ్యాలెన్స్ చేసుకోనంత వరకు ఈ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఉంటుంది. నువ్వు దాన్ని నిర్ణయం చేయలేవు. ఈ లాజిక్ తెలిస్తే నీకు అవగాహన అవుతే ఓకే, ఏం చేయొచ్చో అది వేరే విషయం. ఇప్పుడు ఈ క్లాస్ దాని గురించి కాదు. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే కర్మ సిద్ధాంతం అసలు మనకు తెలుసు అనుకుంటే ఇంకా ఏం తెలియదు, అసలు లోతుల్లోకి మనం వెళ్ళలేదు. వెళ్ళాలి, మనం తెలుసుకోవాలి అనుకుంటే, మానవజాతి జ్ఞానంలో ముందుకు జంపు చేయాలనుకుంటే, ఇలా నిద్రపోతే స్తబ్దుగా మేము కూర్చుంటే ఇలాగే ఉంటుంది జన్మ. కర్మ దాని గురించి ఆలోచించమంటాడు జ్వాలతో. పతంజలి యోగ సూత్రాలలో అహింస కనుక మీరు పాటిస్తే సమస్యలు తీసుకురావచ్చు అంటాడు. ఆవు సింహం కూడా ఒకే చోట నీళ్లు తాగుతాయి. ఫస్ట్ ఇనిషియేషన్ దీక్షా విజ్ఞానంలో మొదటి దీక్ష మీరు ఆ స్థాయికి వచ్చారో లేదో బట్టి ఇవ్వబడుతుంది. గురువు గారి యొక్క మొదటి హిమాలయ యాత్రలో దీని గురించి చాలా విశేషంగా ఉంది. ప్లస్ మనము సిద్ధపురుషుడు గురించి చెప్పుకుంటున్నప్పుడు చాలా గొప్పగా ఏం చెప్పుకుంటామంటే పాములు వాడి మీద వెలుగుతాయట, విష జంతువులు వాడిని ఏం చెయ్యవుట అంత చెప్పుకుంటాం కదా. అంటేనే మీకు మొదటి దీక్ష వచ్చినట్టు, అంతవరకు రాలే మీకు మొదటి దీక్ష కూడా. అసతోమా సత్యమయ, ఈ కర్మ అంతా అసత్య సత్తు వల్ల వచ్చినటువంటి కర్మ. ఆ మొదటి దీక్ష అహింస సాధన. ఇది ఈజిప్షియన్ కల్చర్లో ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహాత్ముడు కళ్ళు మూసుకుని ఒక వ్యక్తి పేరు చెప్తే చాలు, అతను ఎక్కడ పుట్టాడు, అతని శరీర పరిస్థితి ఏంటో, అంతర్గత శరీర పరిస్థితి ఏంటో అంత చెప్పాడు. చెప్పేసి ఇంకో ఆ జన్మంలో నువ్వు నీ తప్పులు చేసావు, దానికి ఫలితం వస్తుంది, నీ మాతా కర్మ సిద్ధాంతం వచ్చింది కనుక కొంచెం డీజే. వాడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, హాస్యం చేస్తూ ఉంటాం మనం. ద కర్మ ఆఫ్ మోకరి అని చాలా స్పష్టంగా చెప్పేదాన్ని. ఉత్తిని వికరిస్తూ ఉంటాం మనిషిని. నువ్వు ఎవరిని వికరించావో, ఏ బేసిస్ మీద వికరించావో ఆ రోగం నీకు వస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. మీరు ఇప్పుడు మేము విన్నాం మాస్టారు, ఖచ్చితంగా మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఎన్నిసార్లు ఎంతమందిని వికరించారు, గ్యారంటీగా యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. మీరు ముందు అదే అర్థం చేసుకోవాలి. సైన్స్లో స్పిరిచువలిజం ఈజ్ ఎ సైన్స్. హాస్యానికైనా ఎవరినైనా మీరు విక్కిరిస్తే అంతేగా. ఇదంతా భయపెట్టడానికి కాదు నేను చెప్పేది, మిమ్మల్ని పుస్తకాలు చదివి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేది ఎందుకు? ఇవంతా మీకు తెలిస్తే కదా మీరు ఏదైనా ఒక నూతన సమాజాన్ని నిర్మించగలరు. ఈ ఉన్నదానులన్నీ గుడి ఉంచారని చదువుకుంటూ ఉంటే మీరు ఎక్కడ ఎదుగుతారు? ఇంకా కొత్తది కనుక అందరూ నేర్చుకోవచ్చు. ద కర్మ ఆఫ్ మాకరీ, ఈ కార్టూన్స్ క్యారికేట్ చేసి రాసేవారు, దే డోంట్ నో ఎవడు ముక్కు పొడుగ్గా వేసేస్తాడు, క్యారికేట్ చేసేస్తాడు. అందులో ఎవరిది ప్రధాన పురుషుడు గ్యారంటీగా వాళ్ళ ముక్కు పొడుగుగా అవుతుంది. డౌటే లేదు అందులో, మీరేమి అర్థం పడతా జాగ్రత్త. అందుకు వాచ్ శక్తి, కుండలిని శక్తి అంత ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మీరు జోక్ చేసినా ఏది చేసినా అసలు మీరు మనస్ఫూర్తిగా ఏది చేయదు. మీ అదృష్టం ఉంటుంది కర్మ, కానీ అది తీవ్రంగా ఉండేది. ముళ్ళు ఉందనుకోండి, లోతుగా గుచ్చుకుంటేనే కదా నీకు మంట తెలిసేది. ఇలా 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 అన్నాం అనుకోండి, ముళ్ళు గుచ్చుకున్నా ఏమో గులా, అది మీ అదృష్టం, అది వేరే విషయం. కానీ చిన్న చిన్నగానే గుచ్చుతో ఒకే చోట గుచ్చారనుకోండి, మరి అది చేస్తాగా? ఒకళ్ళనే ఎంత కోడళ్ళు వాటిలో, ఆడపడుచులు వాటిలో, ఈ రిలేషన్షిప్ అద్భుతమైన రిలేషన్షిప్స్ అండి అది. ఇంకేటంటే ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళ బంధాలు అనేక జన్మలకి పటిష్టం చేసుకుంటున్నారు అనే రహస్యం అనేది. దే హ్యావ్ టు బి బాండ్ లైక్ దట్ విత్ రివర్స్ ప్రాసెస్. రివర్స్, ఈవేళ కోడలైన వాడు రేపు భర్త అవుతుంది, అత్తైన వాడు కోడలు అవుతారు. భలే ఆనందంగా అనుభవించుకోండి, ఆనందాలు ఆనందాభిరేకంతో. కానీ ఇది అర్థమయ్యాక న్యాచురల్లీ కాండ్రీ మీకు అర్థం అవుతే భయం వస్తుంది లోపల. ఆయన మొన్న 1950 వరకు కూడా బతుకున్నాడు, 44 వరకు కూడా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చనిపోయాడు ఎక్కడికి. ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ విషయాలు. వాళ్ళు ది డోంట్ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్ కదా. మినీ మ్యాన్షన్స్ అని ఒక బుక్ ఉంది మన మేధా మ్యాగజైన్లో, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు దాన్ని తృప్తీకరించి ఇస్తున్నాడు. ఇంకా ఇంకొక 2-3 ఇచ్చిళ్ళు పూర్తి అయిపోతుందేమో. ఆ ఓల్డ్ మేధా మ్యాగజైన్స్లో మీకు ఇవి చాలా దొరుకుతాయి. కానీ మీకు ఒరిజినల్ బుక్ కావాలి అనుకుంటే మినీ మ్యాన్షన్స్ దొరుకుతుంది. అంటే కష్టం వెతుక్కోవాలి, దొరకటం దొరుకుతుంది. మెనీ మ్యాన్షన్స్ ఎడ్గర్ కేసీ రాసిన బుక్ కాదు అది. ఆయన చెప్పిన వాటి మీద ఆధారం చేసుకుని డాక్టర్ జినా షర్మినారా, జిఐఎన్ఏ సిఈఆర్ ఎంఐఎన్ఏఆర్ఏ జినా షర్మినారా, ఈజ్ అ సైకాలజిస్ట్, పారాసైకాలజిస్ట్, పిహెచ్డి ఇన్ పారాసైకాలజీ. ఆవిడ యాక్సిడెంటల్గా ఈ అడిగర్ చేసి లిటరేచర్ మీద పడి ఆయన లిటరేచర్ అంతా సర్వే చేసి ఈ బుక్ రాసింది మెనీ మ్యాన్స్. కర్మ సిద్ధాంతంలోనే ఇంకో కర్మ సిద్ధాంతం ఉంది, అది కూడా అర్థం చేసుకోండి. ఇవి రెండు చాలా ముఖ్యం. ఇతరుల జోలికి మీరు వెళ్ళవద్దు, ఇతరుల కర్మ పరిమాణం మీకు తెలియదు. అంతేకాదు నా పిల్లవాడిని నేను అది చదివిస్తాను ఇది చదివిస్తాను అని వాడిని సాగుబట్టి చెవులు ముయ్యకండి. రేపు ఇంకో జన్మలో మీ చెవులు వాడు సాగుబట్టి ముయ్యాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు బి బాండ్, అది ఎస్కేప్ అయ్యే ప్రసక్తే లేదు, అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా నేను తప్పించేసుకుంటాను అంటే ఒక యోగి తప్పించుకోవాడు అంటే కర్మ ఫలితాలు దాటగలిగిన వాడు. కర్మ ఫలితాలు దాటగలిగేవాడు అసలు పిచ్చి పని చేయడు. అంతేకాదు నేను కర్మ ఫలితాలు దాటిస్తాను నాకు చెప్పేశారు కదంటే నేను లాస్ట్ మినిట్లో కర్మ ఫలితాలు దాటిస్తాను అంటే అంత ఈజీగా దాటగలిగితే ఇన్ని క్లాసులు, ఇంతమంది ఋషులు, ఇన్ని సాంప్రదాయాలు పెద్ద బిహేవియర్ లేబడి డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి. న్యూస్ పేపర్ రిపోర్టర్స్ గాడ్ ఓన్లీ హెల్ప్ దెమ్ కన్విన్స్ చేస్తాం, లేదీ రూ రాసిస్తుంటారు తెలిసింది తెలియంది ఒకవేళ నిజమైనా కూడా ఆ క్రిటిసిజం చేయకూడదు. నిజమైనా సార్ అక్కడ ఏమి ఉండదు చెప్పలేని ఏమవుతారు. ఎంత విషవలయంలో మానవ జాతి చిక్కుకుందంటే ఎంత నిరాయిగా బతుకుతున్నారో మానవ జాతి. దాన్ని కానీ గురువులకి తెలుసు కదా ఇదంతా, వాళ్ళ పిల్లలమేగా మనం. మన పిల్లవాడు తప్పుదారిలో వెళ్ళిపోతూ ఉంటే వాడు ఎంత ఏడుస్తాం మనం, మన హృదయం ఎంత బాధపడుతుంది. ఆ బాధ గురువుంది. అసలు వాళ్ళ బాధనే మనకి అర్థం కావటం లేదు, కనీసం బాధ అర్థమైనా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. అంతే, అంచేత ఈ జ్ఞాన యజ్ఞంలో నేను మిమ్మల్ని కోరుకునేది ఇదంతా కూడా ఈ పుస్తకాలు చదివే నేను నేర్చుకున్నాను. ఇందులో ఒక్క విషయం నేను మీకు ఏది చెప్తున్నా కూడా అందులోంచి నాకు గుర్తున్నవి చెప్తున్నాను. నేను ఇంకా చాలా చదివాను ఈ పుస్తకాల్లో. అంచేత రాత్రి మీరు పడుకునేటప్పుడు ఎస్నాక్స్ ప్రోగ్రామ్ చదవండి. అది ఇంతేంటే నేను ఎంత చెప్పినా నేను మీకు పూర్తిగా చెప్పను, నేను అర్థమ్మ ఎంత చెప్పను చదవండి. అది అంచేత సాధన కార్యక్రమం తగ్గించేసి మంత్ర జపాలు తగ్గించేసి అమ్మాయి మాట్లాడి ఇది చేస్తాను. ఎందుకు తగ్గించకుండా మంత్ర జపం ఇది చేస్తే, అంతే తప్ప ఇది చేయకుండా మంత్ర జపం చేయడం మీరు రెండింటికి చేస్తారు. దానికి కారణం నన్ను అన్నారనుకోండి, వాక్శక్తి ఉపయోగంతో ఆ కర్మను నేను ఛేదం చేసుకున్నా. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. క్రైస్తకి ఉరి శిక్ష వేశాక అన్నాడు పిలాజీ గారు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము అప్పుడున్నటువంటి ఈజిప్షియన్ హెడ్స్, ఈజిప్షియన్ కాదు రోమన్ హెడ్స్, ఈజిప్షియన్ అనే వాళ్ళు వాళ్ళు జూస్, వాళ్ళ నియమాల ప్రకారం వాళ్ళే శిక్షించుకున్నారు. ఐ నో హీజ్ ఇన్నోసెంట్. తెలుసు అది ఇన్నోసెంట్. బరంపాస్ అనేటటువంటి ఒక వ్యక్తికి ప్రాణం పోయటానికి పట్టినటువంటి ఒక పొలిటికల్ కుట్ర, సరే నీట్ నాట్ పోయింగ్ టు దేర్. ఆ కుట్ర ఎఫెక్ట్ ఇప్పటికీ ఆ కమ్యూనిటీ మీద ఉంది. ఇప్పటికీ జ్యూస్ మీద ఆ కుట్ర యొక్క ఫలితాలు ఏడుస్తూ అనుభవిస్తున్నారు ఆ జాతి మొత్తము కూడా. అది అర్థమవుతే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. జాతికి జాతి కర్మలో ఇరుక్కుపోతాయి. ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ ఐ జాతి, అంతే ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళ స్వార్థం కోసమైనా వాళ్ళ ఏదో అనుకుని చేస్తారు, కానీ మొత్తం ఆ రాష్ట్రం ఎఫెక్ట్ అవుతుంది. దే కాంట్ ఇమాజిన్. అసలు నాకు ఏమనిపిస్తుందంటే అసలు ఈ ఋషులు ఆ చిత్రగుప్తుడు వాళ్ళకి పిచ్చెక్కిపోతుందేమో. అసలు హౌ టు బ్యాలెన్స్ దిస్ కర్మ, ఎందుకు హౌ టు బ్యాలెన్స్ దిస్ కర్మ. ఆ కర్మ చేస్తున్నప్పుడు మూడు రకాలుగా విభజించాలి వాళ్ళ కర్మని, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆధారణ కర్మ. మూడు కర్మలుగా విభజించి వాడు మానవ జీవితాన్ని ఇవ్వాలి. ఒకటి సంచిత కర్మ, మనం చేసిన ఘనకార్యాలన్నీ అందులో ఉంటాయి. దానికి తగినటువంటి పరిహారం ఇవ్వదలుచుకుంటే అసలు మీరు ఆ పాపాలు ఆ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. ఇప్పుడు వాడు ఎవరో చూసారా శిక్ష వేస్తారు, 300 సంవత్సరాల శిక్ష, 300 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తాడు. బతికేటప్పుడు వాడు చచ్చేటప్పుడు కానీ పడుతుందిగా వాడు చేసిన దానికి. అలా పడితే అసలు మానవ జాతికి ఉద్ధరింపబడేటువంటి ఛాన్సే ఉండదు. అంతేత వాళ్ళు ఏం చేస్తారు, ఆ సంచిత కర్మలోంచి ఈనాడు వీడు ఉన్న పేరెంట్స్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కర్మని వాడు బ్యాలెన్స్ చేసుకోగలడు అని చూసుకుని ఆ పేరెంట్స్ని పుట్టిస్తారు. ఇక్కడ కూడా మూడు ఉన్నాయి, దాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అది దత్తావతార యొక్క ప్రాముఖ్యత, దత్తుడు యొక్క మూడు శిరస్సులు అవి. ప్రారంభ కర్మ, ఈ బర్త్లో మీరు తీసుకొచ్చినటువంటి సంచిత ఆగామి కర్మల రేషియో. కానీ ప్రతి మానవ జీవితానికి కూడా ఫ్రీవిల్ ఇవ్వాలి, అదొక కండిషన్. అంటే వాడు బయట పడదలుచుకుంటే బయటపడటానికి మార్గం ఇవ్వాలి. అంతే తప్ప నీ కర్మ నువ్వు చావు అంటే అది జంతు జన్మ అవుతుంది. వీడు బయటపడాలి కదా, ఇంటింత పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అసలు నేను బయటపడటానికి స్కోప్ అయినా ఇస్తున్నావా మనం. హూ ఎవర్ దే ఆర్ హూ క్రియేట్ దిస్ బాడీ ఫర్ ఎస్, ఆ అసలు ఏదైనా ఎక్కడైనా ఒక చిన్న రుచి. అందుకని పాపం వాళ్ళు ఏం చెప్పారు, స్వల్పం అభ్యర్థ ధర్మస్య, ఒక చిన్న మంచి పని చేయడని ఆయన బయటపడిపోతావు, ఒక చిన్న మంచి పని అయితే ఏమి మాత్రం లాస్ట్ ఏం చేస్తున్నావు, లాస్ట్ నేను చేయలే ఉన్నాను, చేయగలిగితే ఇవాళ చేయగలగాలి, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. నీ ఆగామి కర్మ నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో చూస్తుందో నీకు తెలియదు. సరే, కర్మ గురించి చెప్తా, ఇంకో కర్మ గురించి చెప్తాను నేను. రోజు వారి పోస్ట్, అది క్లరికల్ పోస్ట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావచ్చు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు ఎడ్జర్ తీసి, ఒకటి చూసి వాడు వచ్చాడు ఎడ్జర్ తీసి తిరిగి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటాను. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, రోగ నివారణ జరగటం లేదు. రోమన్ కాలంలో పుట్టినప్పుడు ఒక మినిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. అనేక మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ నీ దగ్గరికి వచ్చారు. యూ పెయింట్ ఏ డెత్ ఇయర్ టు దెమ్, అర్థమవుతుంది కదా, వాళ్ళ బాధలు అది నువ్వు పట్టించుకోలేదు, అనుభవించాను. దాన్ని బట్టి ఇప్పుడు ఆ పోస్టులో ఉన్న వాళ్ళ గతి ఏమవుతుందో మీరు ఊహించుకోండి. అసలు ఎందుకు గురువులు మిమ్మల్ని చదవమని చెప్తున్నారు అంటే, మీరు చదవటం మొదలెడితే కానీ వాళ్ళు లైన్లో పడలేరు. ఇదంతా తెలియకే తెలిస్తే ఎందుకు అవడమే చేస్తారు. మరి తెలుసండి తప్పు చేస్తున్నావు అయినా ఏం పర్వాలేదు అంటే ఆ జ్ఞానం లేదు వాళ్ళకి, నిజంగా జరుగుతుందని. యుకోమియా పేషెంట్, యుకోమియా చేస్తున్నా, యు ఎంజాయ్ సీయింగ్ పీపుల్ బ్లెడ్ టు డెత్. నీరో కాలంలో ఫాస్ట్ బస్ గురించి చెప్పాడు. నీరో కాలంలో పూర్వకాలంలో ఏముందంటే మృత్యుదండం వేసేటప్పటికి మనుషులకు కూడా ఆనందం కలగజేయాలని, ఆ మృత్యుదండం చేసేటటువంటి వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే సింహాలకి వాటికి ముందు పడేసేవాడు. వాళ్ళు ప్రాణభయం ఎంతో పరిగెత్తేవాడు, నేచురల్ కదా, చచ్చిపోతామని ఒకటి నన్ను చూడగా ఎదురు తిరగటానికి యుద్ధం చేయడానికి ప్రయత్నించేవాడు ప్రయత్నించేవాడు. అది చూసి చప్పట్లు కొట్టేవాడు కాలం. అందులో నువ్వు కూడా ఉన్నావు, యూ ఎంజాయిడ్ దోస్ థింగ్స్. కొంతమంది అయ్యో పాపం జాలి పడతారు, తప్పదు గురించి అంటే రాజు రాకపోతే నిన్నీ కూడి శిక్ష వేస్తాడు, చూడటానికి రావాల్సిందేగా ఆ పూర్వకాలంలో. కానీ యూ ఎంజాయిడ్ దోస్ థింగ్స్, ద బ్లడ్ షెడ్ నో యూ షెడ్యూల్ బ్లడ్. అంచేత ఇతరులకి తెలియలేదు నేనేం చేస్తానంటే, నీ మంచి కోసమైనా జాగ్రత్త పడండి. ఈ యమనియమాలన్నీ అందుకోసం చెప్పాడు, అదేదో చాలా బుద్ధిమంతులకి యోగులకి కోసమని చెప్పబడలే. అది యమనియమాలన్నీ ఆంగిల్లో ఉపయోగిస్తాం. ఆత్మ ఊపిస్తాడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసి ఉంటారు వాళ్ళు, ఏం చేస్తుంటారు వాళ్ళు పూర్వకాలంలో హిప్నటిజం అనేటటువంటి ఒక విద్య చాలా ప్రచారంలోకి ఉండేది. ఒకప్పుడు ఉండేది, 1860s ఆ ప్రాంతంలో బయటకు వచ్చింది, కానీ గురువులు సపరేట్ చేశారు దాన్ని, దాన్ని బయటకు రానిలే ఆ విద్య. ఎందుకంటే ఆ విద్యను మిస్యూజ్ చేసుకున్న వాళ్ళలో మన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. హిస్టీరియా, మూర్ఛ ఆ మిస్యూజ్ వల్ల వచ్చినటువంటి రోగాలు, మూర్ఛ రోగము హిప్నటిజంని మిస్యూజ్ చేయడం వల్ల వచ్చిన రోగం అది. చాలా మంది ఏం చేశారు అంటే ఆ హిప్నటిజం ద్వారా మనుషులు ఊపిరి కలపకుండా శత్రువుల మీద కక్ష ఉంటుంది కదా, అలా ప్రయోగించారు. అందరికీ అర్థం అంటే అందరూ అలా చేశారు, మళ్ళా అంత మూర్ఖంగా మీరు ఆలోచించండి. ఓకే, ఇవన్నీ పాజిబిలిటీస్, ఇండికేటర్స్, కర్మ సిద్ధాంతం. ఇంకేత నీకు అంత ఊపిరి తిప్పుకోకుండా ఆయత పడిపోతున్నావు అంటే నువ్వు గ్యారంటీగా వెరోగం చేశావు. ముందు నీకు కాన్ఫిడెన్స్ వస్తే ఇదేదో నాకు రోగం కాదు, నేను తెచ్చుకున్నదే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ దృశ్యతే బాధ్యతే, ఏదో రకరకాలుగా ఆయుర్వేదంలో చెప్తారు ఆ పదం. ఇంకేత మొట్టమొదట ఈ కాలపు డాక్టర్స్కి ఆ అవగాహన రావాలి. ఇంకంటే ఇప్పుడు ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఎప్పుడు వస్తున్నాయి అన్నది డాక్టర్లకు అర్థం కావటం లేదు. సమాజానికి అర్థం కావటంలే. పూర్వకాలంలో సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఎగ్జిట్ ఎప్పుడు వస్తుందంటే వాడు దగ్గట మొదలెడితే, అందులో మన నాగేశ్వరరావు గారు దానికి పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఏదో ఒకటి కావాలి, దానికి కూడా క్యూర్ వచ్చేస్తే రేపు ఎవడైనా క్యారెక్టర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఎయిట్ వస్తుంది. ఎగ్జిట్ ఏదో ఒక మార్గం నేచర్ గ్యారంటీగా పెడుతుంది, యూ హ్యావ్ టు ఎగ్జిట్. డాక్టర్లు చూడవలసింది ఏంటి అంటే బీసీ, కానీ సైకోసమేటిక్ మెడిసిన్ అనే పేరుతో స్టార్ట్ అయిపోయింది. మీకు మోకాలు నొప్పిగా ఉంది, ఈర్ష్య వల్ల ఉంది, ఈర్ష్య తగ్గించుకుంటే మోకాలు నొప్పులు ఉండవు. నాకు ఈర్ష్య లేదండి, నాకు మోకాలు నొప్పి ఉంది, మరి అదే అసలే వెళ్ళదు. మీకు మలేరియా ఉంది అంటే నేను మలేరియా కీటాణు ఉన్నట్టు లెక్క. లేదండి అయినా నాకు మలేరియా ఉందండి అండగా ఆవిడ, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఈర్ష్య ఉంది. సైకోసమాటిక్ మెడిసిన్ గురించి చెప్తున్నాను, నేనేం గాభరాపడితే నా మీద ఇప్పుడు యుద్ధాన్ని బయటించి నాకు ఈర్ష్య లేదండి. చిన్నపిల్లలకు మోకాళ్ళ నొప్పులు అవి ఎందుకు రావు అంటే ఈర్ష్య ఆ లెవెల్లో ఉండదు. ఇంకా దానికి వెంకటేశ్వరాన్ని పెద్ద ఉదాహరణ ఈ కర్మ సిద్ధాంతం. ఆయన చివరి స్టేజెస్ లో ఓ 3-4 ఇయర్స్ వరకు కూడా ఆయన నడవలేకపోయేవాడు. ఆయన మనుషులు ఏం చేసేవాడంటే ధోని నేర్పించేవాడు. ఆయన ఎంతమందికి రోగాలను ఏం చేశాడు, మందు వేసుకోండి అది అన్నాడు. మీరు వేసుకోమంటే వేసుకుంటే కానీ మందులు పనిచేయవు. ఆయన ఏంటనేవాడు, ఆ మాట నాకు తక్కువ వచ్చే లాంగ్వేజ్ తెలియదు, లెక్క సరిపోదు అనేవాడు. ఆయన చాలా తమాటా చెప్పేవాడు. ఆయన భాష ఏదైనా భావం ఒకటే. అప్పుడు డోలీలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళేవారు. సమస్య ఏంటి అంటే ఆయన్ని మూసి తీసుకెళ్తున్న వాళ్ళకి అలసట వచ్చేది కాదు, రాళ్ళు గుచ్చుకునేది కాదు, ముళ్ళు గుచ్చుకునేది కాదు, ముళ్ళల్లో వెళ్తుంది. బట్ మ్యాజిక్ ఆల్వేజ్ హ్యాపీ. కానీ దాని కారణం చెప్పాడు ఆయన, నువ్వు కాళ్ళు విరగొట్టేది ఆయన నేను గురుజన్మలో ఐ హ్యాపీ పేపర్. ఆయన చేసిన తప్ప చేశాడు. మనము మన పిల్లల కాళ్ళు ఎన్ని రకాలు విలక్కు కొడుతున్నామో మీకు ఆలోచన లేదు. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చదవద్దు, ఇది చదవద్దు, టీవీని చూడొద్దు అని మీ కాళ్ళకి భగవంతుడే రక్షణ. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ మనం ఇలా బతుకుతున్నామంటే గురువు చెప్పే కారణం ఏంటంటే కర్మం ఏది మీ మీద పని చేయకపోవడం కాదు, ఖచ్చితంగా ఈ యుగంలో పుట్టినటువంటి శరీరధారులకి మేము సంచిత కర్మలో ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇస్తున్నాం మేము మానవ జాతికి. మిమ్మల్ని అందరినీ బాధల్లోనే పెట్టేసి మిమ్మల్ని అవిటి వాళ్ళగా చేసేస్తే ఇంకా మీరు సాధనలు ఏం చేసుకుంటారు, జ్ఞానం ఏం సంపాదించుకుంటారు. సో వీఆర్ గివింగ్ యూ ఏ ఛాన్స్, యుగ సంధి అంటాం. అలాంటి ఛాన్స్ ఎప్పుడెప్పుడు వచ్చినా కూడా దాన్ని యుగ సంధి కాలము అంటాం. అంటే ఆ యుగ సంధి కాలంలో కర్మ కాస్త పక్కకి పెడతాడు. పక్కకి పెడతాడంటే మళ్ళా అమ్మయ్యా కానీ ఏం చేయవచ్చు అంటే నువ్వు దాటేసావనుకో, ఆ ఛాన్స్ దాటేసావనుకో, ఇప్పుడు ఓకే యూ కెన్ బి ఫ్రీ ఆఫ్ కర్మ. ఆ ఛాన్స్ ఏనాడు మానవ జాతి ఉంది, ఉంది మానవ జాతికి. అది అది ముందు మానవుడి కాదం వాళ్ళగా ఇంతమంది గురువులు ఇన్ని రకాలుగా వచ్చి చెప్పడానికి కారణం అది ఎందుకంటే కాలం కనుక కర్మని. దానికి మేమేం చేయగలం మాస్టర్, నేను ఒకటే చెప్తున్నాను, ఇంకొక క్షణంలో నువ్వు చచ్చిపోతా ఉన్నా నువ్వు చాలా చేయగలవు. ఇప్పుడే పుట్టేవన్నా కూడా వాడికి నువ్వు చాలా ఇవ్వగలవు. ఇప్పుడే పుట్టినటువంటి ఆత్మకి తోలిచి నువ్వు చాలా చెప్పగలవు. న్యాచురల్లీ నువ్వు ఏది ఆచరణలో పెట్టకపోయినా ఏమీ పర్వాలేదు, వాడికి నువ్వు చెప్పగలిగితే చాలు. మానవ జాతి ధన్యం అయిపోతుంది. అసలు ఇంకొక జాతి ఆవిర్భవిస్తుంది అంటారు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పృథ్వీపై స్వర్గావతరణ చేయటానికి కావలసినటువంటి జాతిగా ఆ మిక్ పీపుల్ గా మీరు గ్రో అవ్వచ్చు, అవ్వచ్చు, అవుతారా కదా. ఎడ్యుకెంట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. 5,000 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం మొదలైంది. ఇటువంటి కార్యక్రమం మాత్రము పాటిస్తే లేదు, లేదు. అంచేత మీకు పురాతనమైనటువంటి మంత్రాలు తంత్రాలు అవి వదిలేయండి అని చెప్తున్నారు. అది తప్పని చెప్తానే, దానికి ఎఫెక్ట్ గ్యారంటీ కదా దానికి ఉన్నాయి. కానీ నీకు ఒక పెద్ద ఆఫర్ ఉంది, ఈ పృథ్వీని స్వర్గంగా మార్చగలిగేటటువంటి ఆఫర్ ఉన్నటువంటి వ్యక్తి. కాదండి, నేను చిన్న చిన్న ప్రేయర్ చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను, ఏదో జీవించమ్మా, అదే తప్పేం కాదు. అదే తప్పని మాత్రం అనుకోకండి, అది ఫ్యాక్ట్ మీకు తెలియాలి. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కొంతమంది గాంధీ గారితో చేతులు కలిశారు. ఆ చేతులు కలిపిన వాడిని మూర్ఖులు అన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. రకరకాలుగా తిట్టారు, రకరకాలుగా క్రిటిసైజ్ చేశారు. మొత్తము భారతదేశము మాత్రము స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోలేదు. ఎంతమంది పాల్పంచుకుని ఉంటారు? నిజంగా సీరియస్గా ఆలోచిస్తే ఓ 50 మందిని మీరు ఎత్తి చూపించవచ్చు. అంతకంటే ఎక్కువ మందిని మీరు ఎత్తి చూపించలేదు. మిగతా వాళ్ళు వాళ్ళకి సహాయపడ్డారు, కానీ వాళ్ళు కూడా వేలల్లోనే ఉన్నారు, కానీ లక్షల్లో ఉన్నారని నేను అనుకోను ఆ టైం అప్పుడు. కానీ భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చాక ఈ స్వాతంత్రం యొక్క బెనిఫిట్ ఆ 50 మందికి ఆ 1000 మందికే కాదు, అందరికీ వచ్చింది. కానీ ఏం జరుగుతోంది? ఆ 50 మందిని వాళ్ళని మనం గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఇప్పుడు కనుక మీరు ఈ ప్రయత్నాన్ని చేస్తే అవగాహన మీకు అదే గౌరవం లభిస్తుంది. కానీ తేడా ఉంది. ఈ గౌరవంలో విశేషమైనటువంటి కృతజ్ఞత అది ఉంటే ఏంటంటే, రాబోయేటటువంటి మానవ జాతి ఇలాంటి స్వార్థపరమైనటువంటి మానవ జాతి కాదు కనుక అసలు మీకు అప్పుడు లభించేటటువంటి గౌరవం కానీ మీకు అని ఎందుకంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడ పుట్టాల్సిందే. కానీ పుట్టగానే వీడు అప్పుడు చేసినటువంటి వాడు అని గుర్తుంటుంది. ఆ సమాజంలో మీకు ఉండేటటువంటి గుర్తింపు విలువ మీరు ఊహించలేదు. అంటే కేవలము మీరు స్వార్థంగానే ఆలోచించిన కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇంచేత ఈ ఒక్క జంపులో మీ పురాకృత ఈ చెప్పిన కర్మలన్నీ దాటేసుకుని మీరు ఒక కొత్త మానవ జాతికి బీజాలు వేయవచ్చు. అలాంటి బీజాలు వేయగలిగేటటువంటి వ్యక్తి సమూహాలని స్కందము అంటాం. అది భాగవతం అన్నమాట. 12 రకాలైనటువంటి స్కందాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తము మానవ జాతి కానీ మహాకాలుడు కానీ ఎప్పుడైనా హీ హ్యాస్ టు లిమిట్ హిమ్సెల్ఫ్ 12 రాశులు. 12 రాశుల్లోనే అంతా జరుగుతుంది. అంటే ఆ 12 రాశులు సృష్టిని శాసిస్తాయా అంటేనే మనని శాసిస్తాయి. మనకి ఏది ఇంపార్టెంటో అది చూసుకోవాలి. దాన్ని స్కందము అంటాం. కాండము అర్థమైంది కదా, బ్యాక్ బోన్. స్కందము ఏంటి? వాయిస్ ఇది. మీరు ఎటు కావాలంటే ఇటు వెళ్ళిపోవచ్చు. ఏ గంధాన్ని కావాలంటే ఆ గంధాన్ని తీసుకెళ్ళచ్చు. వాయు యొక్క లక్షణం ఏంటి? గంధాన్ని తీసుకెళ్తుంది, గంధవాహ. వాయువు అదే కదా చేస్తుంది. వాయువు సువాసన వైపు నుంచి వస్తే మీకు సువాసన తగులుతుంది, దుర్వాసన వైపు నుంచి వస్తే. కానీ వాయువుకి ఏ వాసన అంటారు? ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్యారియర్. గురువుల యొక్క వాసన, భాగవతం యొక్క వాసన, ద్వాదశ రాత్రుల యొక్క వాసన పట్టుకోగలగటానికి చేసేటటువంటి ప్రయత్నాలు అందులో ఉంది కనుక అది మన నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసేటటువంటి వాసన భాగవతం. కాండము నర్వసిస్టమ్, కాండము సాలిడ్ బ్యాక్ బోన్. ఈ మధ్యన అనేక చోట్ల ఈ స్ప్రింక్లర్స్ నిర్చేసి ఉంటారు కదా, ఒక్కొక్క చోట నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో కణుకులు ఉంటాయి. పర్వము అంటే అవన్నమాట. 44 రకాల కణుకులు, 43 రకాల కణుకులు శ్రీచక్రంలో చెప్తూ ఉంటాయి. అది బ్లడ్ సర్కులేషన్. పర్వములు బ్లడ్ సర్కులేషన్, కాండము బ్యాక్ బోన్, కండము నర్వస్ సిస్టమ్, యువర్ రియాక్షన్ టు దీస్. ఇది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చూడండి, నాకు 8 అయిపోయింది, 1 అవర్ అయింది, ఇంకా చెప్పాలా? 8 అయిపోయింది. ఇంకా ఏ క్వశ్చన్స్? ఇది అర్థమైంది కదా. అంతేనా? మధ్య ఉన్నది ఎప్పుడు బ్యాక్ బాల్ అవుతుంది అన్నది గుర్తుంచుకోండి. రైట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండెడ్, ఓటు పర్వము ఓటు కర్మం. అన్నీ పట్టుకుంటామా, ఏది పర్వము ఏది కర్మము, ఓటు ఫిక్స్ చేసే కదా, బ్యాక్ బోన్ ఫిక్స్ చేసాం మొత్తము మన ఆధ్యాత్మిక సాధన బ్యాక్ బోన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా నీరు నాలుగు కుక్కలు సాధన చేసుకోవడానికి అడవులకు వెళ్ళేవారు. అడవికి వెళ్తామంటే ఆధ్యాత్మిక సాధనలో ప్రవృత్తులు అవసరం. మనిషి వృక్షముల ప్రపోర్షన్ 1:100లో ఉంటే, అంటే 100 చెట్లకి ఒక మనిషి, అది దేవ సమాజంలో ఆటోమేటిక్గా మారిపోతుంది అని సాధన. అది 5 వరకు అసలు చెట్లు లేకుండా ఎలా చేయాలా అని మానవ సమాజం చూస్తున్నటువంటి కాలంలో చెట్ల సంఖ్య తగ్గుతున్న కొద్దీ మనలో మానవీయ గుణాలు తగ్గుతున్నాయని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అది ఎప్పుడైనా రేపు రాబోయేటువంటి సైంటిస్ట్ అది ఆలోచనలో పడితే చెట్లకి మానవీయతకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఉదారత్వము అనేటటువంటి రూపుదాల్చినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని మీరు చూడగలంటే చెట్లు ఉదారత్వాన్ని దాని మించి మీదేం లేదు. బతుకున్నాళ్ళు దాని పళ్ళు మీకు ఇస్తుంది కానీ తింటు కొట్టేశారనుకోండి మీరు దాన్ని మీ ఇంటి కప్పుగానో దూలంగానో ఉపయోగపడుతుంది. లేదు మీరు కాల్చేశారనుకోండి ఒళ్ళు మళ్ళీ దాన్ని అప్పుడు కూడా మీ ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగం. ఉదారత్వం యొక్క మూర్తి భవించినటువంటి రూపాలు అది మనం అనుకోండి. కానీ మీకు తెలియకపోయినా దాని దగ్గరికి వెళ్తే ఆ లక్షణాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీకు ఆ లక్షణాలు లేనివాడు చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, మీరు గమనించుకోండి. అందువల్ల మన కృష్ణ గారు చెప్తున్నారు కదా ఆ నక్షత్రాలు అది ఆ చెట్ల దగ్గరికి కనుక మీరు వెళ్ళి బలవంతంగా కూర్చోగలిగినా మీకు రెమెడీ వచ్చేస్తుంది. ఇక్కడికి గురువు ఏం చేయకల్లా, యాక్చువల్గా గురువు ఏం చెప్పాలంటే మీరు ఎక్కడ కూర్చోవాలని చెప్పాలంటే తెలిపతికి కూడా ఇప్పుడు వాడుతున్నారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అంచేత ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బాబు ఇదంతా మీరు విన్నారు, దీన్ని ఆచరణ పెడతారా మీరు? నేను ఒక్కడిని పెట్టలేను, నేనేం ఆచరణ పెడతాను, నేను ఒక్కడిని ఏం పెట్టగలను? పెట్టండి ఇక్కడ 27 చెట్లు గ్రహాలకి చెట్లు పెట్టండి, దాన్ని జాగ్రత్తగా కాపాడండి. మేము ఒక పులివాణ్ణి పెట్టామండి. ఇంకోటి కూడా పారాసైకాలజీ జర్నల్ అమెరికా నుంచి పబ్లిష్ అయ్యే దాంట్లో 3-4 ఏళ్ల కిందకే నేను ఒక ఆర్టికల్ చదివాను. పిచ్చి వాళ్ళ చేత చెట్లకు నీళ్లు పెంచితే పిచ్చి తగ్గుతుంది అని వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు పిచ్చి వాళ్ళ చేత. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇవంతా నేను కలెక్ట్ చేసుకోవటానికి అప్పుడు ఎందుకు నాకు అనిపించలేదు. ప్లస్ మీకు రిఫరెన్స్ కావాలి కదా వచ్చిన కథ కూడా. కానీ 4-5 ఏళ్ల కిందకే కనుక మీరు వెతుక్కుని ఎవరుకుంటే వెతుక్కోండి. చెట్లకి నీళ్లు పోసాం, ఏ చెట్లకి? అలాంటిది ఇలాంటి చెట్లకి నీళ్లు పోసారనుకోండి, 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి దానికి మీరు నీళ్లు పోస్తే అసలు మీ జాతక ఎలా మారిపోతుందో మీరు ఊహించగలరా? అసలు మీకు ఏమంది దీనివల్ల ఏమవుతుందంటారు? ఓ 3 రోజులు మీరు మంచినీళ్ళు తాగటం మానేటప్పుడు మీకు తెలుస్తుంది నీళ్లు లేకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది ఏంటి అసలు? మెనీ ఆఫ్ అవర్ ప్రజెంట్ డే డిసీజెస్ ఎందుకు చెప్తుందంటే మోడర్న్ సైన్స్ అందరూ కూడా ఎనీమికే నీళ్లు తాగరు ఎవరు కూడా కరెక్ట్ క్వాంటిటీలో. డిహైడ్రేషన్ వల్ల వచ్చే రోగాలు ఈ రోగాలన్నీ కూడా అంటున్నారు క్యాన్సర్ తయారు. డాక్టర్ ప్రూఫ్స్ ఉన్నాయి. మనం రోజుకి 3 లీటర్ల కంటే తక్కువ నీళ్లు తాగితే యూఆర్ డిహైడ్రేటెడ్ మ్యాన్. అందరూ అలాగే ఉన్నారు కనుక జపాన్ లోనూ చైనాలోనూ నాకు గుర్తులేదు, ఎప్పుడు చిన్నప్పుడు చదివాను నా తాతగారు చెప్పేవాడు. ఎంత చిన్న కాళ్ళు ఉంటే అంత అందంగా కాళ్ళు పాదాలు ఎంత చిన్న ఉంటే అంత అందం. అంతేత పుట్టగానే వాళ్ళు ఏం చేసేవారంటే ఇనుప దూడ్లు తొడిగించేవాళ్ళు పిల్లలకి. ఇంత చిన్న కాళ్ళు ఉంటే అందం అనుకుంటే అది అందం కాదు కదా అని చెప్పి ఎంత డీహైడ్రేట్ అయిపోతే అంత అందం అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. దాని తర్వాత ఆఫ్రికన్ దాంట్లో ఈ లిప్పు ఎంత కిందకి వేళ్లాడితే అంత అందంగా అలా రకరకాల. అంతేత వాళ్ళు ఏం చేస్తారు, ఈ లిప్పు వేళ్లాడేసి బరువు పెట్టి ఎంత పెద్ద బరువు వాడు ఆ లిప్పుతో కింద చేసుకుంటే అంత గొప్ప అందగాడు. అందం ఇది లుక్కడ అనేది అందుకే వాడెవడో లైలా మంది మీద దాంట్లో అనుకుంటా లైలా కంటే అందమైన భగవంతుడు కూడా లైలా రూపంలో ఉంటేనే నేను సందర్భాలు అభ్యర్థులు అది మీ ఇష్టం, మీరు ఏ రూపంలో చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. కానీ చెట్లు నాటండి ఇక్కడ అంటే క్రిటిసిజం కాదు. కానీ నా బాధ ఎందుకు చెప్తాను అంటే 8 సంవత్సరాల కిందట ఒక క్షేత్రంలో పంచవటీలు మీరు 24 పంచవటీలు నాటండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. చాలా సార్లు ఆ క్షేత్రానికి వెళ్ళి నేను చెప్పాను పంచవటీ నాటండి అంటే అప్పుడు మళ్ళీ అడిగేవాడు పంచవటీ అంటే ఏంటి సార్. చివరికే 7 ఋషులని అక్కడ అవతరించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పనివి. ఆ సీరియస్నెస్ ఎందుకు, ఇంత లాభాలు ఉంటాయని చెప్తున్నా కదా. ఆ చెట్లకి మీరు నీరు పోయాలి కానీ మేము పనివాణ్ణి పెట్టామండి, వాడు రాలేదు. నువ్వు పనివాణ్ణి ఎందుకయ్యా పెట్టడం, నీకు తెలీదా ఇది ఇంత ఇంపార్టెంట్ అని. నువ్వు అసలు అన్నీ మానుకొని అక్కడ కూర్చో, నీళ్లు పోస్తూ ఉండు. నా కుటుంబ బాధ్యత నాకు ఫోన్లు వస్తూ ఉంటే చివరికి ఒళ్ళు మండి నేను ఫోన్ కాల్స్ చేసేసారు. ఒళ్ళు మండి మేము అమెరికాలో ఉన్నామండి, మా తల్లిదండ్రుల బాధ్యత మీదండి. నువ్వు అమెరికాకి పోయి వైషుడే కేర్ ఫర్ యువర్ పేరెంట్స్ అన్న సిగ్గు కూడా లేదు వాళ్ళకి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దేమ్ అది వదిలేండి, నా బాధ్యత నేను చేస్తా. కానీ అందులో ఉన్న పిచ్చి అర్థమవుతుందా, నీకేమో నీ తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఉందా, నువ్వు పోయి అమెరికాలో కూర్చుంటావా, నేను నీ తల్లిదండ్రులని చూసుకోవాలా. ఇంకా జనులు ఉన్నారు చాలామంది నా వచ్చేవాళ్ళండి, నేను చాలా స్పష్టంగా వాళ్ళని అప్పుడు పెట్టాను, ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్తున్నాను. మా పిల్లలు పుట్టగానే మీకు ఇచ్చేస్తాం మాస్టర్, ఇంకా నేను ఎక్కడ క్వశ్చన్ చేయాలి. నేను చాలా స్పష్టంగా చెప్పాను అనాథ చరణాలయంలో పడేస్తాను వాళ్ళని నాకు ఇచ్చే అని చెప్పాను. భావ తీవ్రత నేను పెంచలేక కాదు, ఎంతమందినైనా పెంచొచ్చు కానీ అది పద్ధతి కాదు. అది చాలా గొప్ప అనుకుంటారు మీరు. మా గురువు గారి దగ్గర ఒకరోజు నేను ఆయన దగ్గర కూర్చొని ఉంటే గుజరాత్ కోటీశ్వరుడు వచ్చాడు, పిల్లలు లేరు వాడు. వచ్చి గురువు గారికి మాతాజీకి దండం పెట్టుకుని మాకు చిన్న కోరిక, యుగ నిర్మాణం తీసేటటువంటి కొడుకు మాకు కావాలి. అలా అంటే గురువుకి లంచం ఇస్తున్నారనమాట, వాళ్ళ కోసం కాదు ఆ పిల్లవాడిని కొడుకోవటం. గురువు గారు యుగ నిర్మాణం ఏదైనా చేశాను, నువ్వు చేయలేండి, నీ పిల్లవాడు ఏం చేస్తాడయ్యా అనేది. నీకు ఆ సంస్కారం లేదు, నువ్వు చేయలేకుండా ఉన్నావు, నీ పిల్లలు ఏం చేస్తాడు. నువ్వు కదా ఆ సంస్కారం ఇవ్వాలి నీ పిల్లవాడికి. అర్థమవుతుంది నా మూర్ఖత్వం. మీరు కోరుకుంటారు, నాకు చాలామంది చెప్తారు గురువు గారు మీరు ఇంత బాధపడిపోతున్నారు కదా, ఆ పని చేయగలిగే పిల్లవాళ్ళకి నేను తల్లిదండ్రులుగా అవ్వాలి అని. కృష్ణుడికి తల్లిదండ్రులు అవ్వాలి అంటే వాళ్ళు 8,000 సంవత్సరాలు తపస్సు చేశారో చూస్తారు. ఇక యుగ నిర్మాణం చేసేటటువంటి పిల్లల్ని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టే వ్యాఖ్యలు వేసుకుంటే పోతారా. ఆ కామన్ సెన్స్ కర్మ సిద్ధాంతం తెలియాలి మీకు. మీరు దానికి అర్హత లేకుండా పుట్టారు, కానీ మీరు మారచ్చు. మీకు ఆ సంచిత కర్మ ఉంది, ఈ కాలంలో ఈ యుగంలో మీరు పుట్టారు కనుక యూ హ్యావ్ ఏ రైట్. యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. నువ్వు చేంజ్ అవ్వటం వల్ల, నీకు ఆలోచన ధోరణి ఉండటం వల్ల నీకు పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు కావచ్చు. నువ్వు ఏదో మళ్ళా వెనక పని చేసి ఉండవు, నీకు వాయించటానికి తగిన పిల్లలు కూడా పుట్టవచ్చు, అది కూడా జరగవచ్చు. అంచేది మనం ఏం చేయలేము. అంచేత మేము మంచి మార్గంలో ఉండిపోతే మేము మంచి పిల్లలే పుడతారు కాబోలు. ఈ గందరగోళం అంతా చూసుకుని గురువులు ఇంకా ఎలాగూ మానవ జాతికి మనం ఎన్ని రకాలు చెప్పినా వాళ్ళంతట వాళ్ళు వినరు. కానీ నేను ఇందాక చెప్పిన రిక్వెస్ట్ మీరు చాలా గుర్తుంచుకోండి, 27 నక్షత్రాలకి, 9 గ్రహాలకి ఇంకా ఏవో ఉన్నాయి కొన్ని, మీరు చెప్పండి అది ఈ ప్లాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి పెంచండి. ఇక్కడ వినిపిస్తుంది కదా, అవి పెంచటానికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోండి తప్ప మేము నౌకర్ని పెట్టి పోయిస్తా ఉంటే మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ చేయిట అంతా నౌకరికి పోతుంది. కర్మసిద్ధాంతం కర్మసిద్ధాంతమే. చాలామంది పూజ కొడతారు ఇంటికి, ఎవడైనా అడుక్కోవటానికి వస్తే వాడి నౌకరికి డబ్బిచ్చి పంపిస్తారు. ఆ నౌకరికి ఆ లాభం వెళ్తుందన్న కామన్ సెన్స్ నీకు లేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు డబ్బిచ్చినంత మాత్రం నన్ను నీదవుతుందా? నువ్వు లేచి వెళ్ళి మళ్ళా ఆవిడకో దానం చేస్తున్నాను తిట్టుకుంటూ ఇచ్చానుకో యధవా అని. అందుకే సాయి ఏమన్నాడు, ఇస్తే ఇయ్యి, ఇవ్వకపోతే మర్యాదగా చెప్పు తప్ప విసుక్కోబాక. రేపు నీ గురువు కూడా విసుక్కోవాల్సిన కర్మ తెచ్చుకుంటున్నావు నువ్వు విసుక్కుని. గురువు చేయగలిగేది ఏం లేదు, నీ కర్మ బట్టేగా రియాక్షన్ వస్తుంది. అసలు కాన్సెప్ట్స్ మనం చెప్పాలి అర్థమయ్యేటో దానికి ఈ క్లాసులంతా కూడా. అందుకని జపాలు తపాలు కాస్త ఆపి ఈ పుస్తకాలు చదవండి మీరు అని గురువులు ఏం చేశారంటే, ఎంతలాగే చెప్పినా వీళ్ళు వినరు. ఇప్పుడు పుడుతున్నటువంటి వ్యక్తులకి జ్ఞానము వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా రాదు. అందువల్ల ఒక గురు పరంపర స్టార్ట్ చేశారు వాళ్ళు, గాయత్రి పరివారు, సాయి పరివారు, ఆ పరివారాలు. అందులో ఏంటి, దే ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు మనకి ఏ విధమైనటువంటి జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని వాళ్ళు అందజేశారు. అసలు యాక్చువల్గా అది తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన జ్ఞానం ఇదంతా కూడా. ఏ తల్లిదండ్రులకి ఇది లేదు. కానీ ఈనాడు మానవ జాతికి ఆ దేవ మానవ జాతిని భూ పైన ఆవిర్భవింప చేయాలి అంటే ముందు మీరు మారాలిగా, మీరు మారితే కదా మీ దగ్గర నుంచి వచ్చేది. అందుకని నేను స్ట్రెస్ చేస్తున్న చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సివివి బ్లావిస్కి అనేది మూలాధారానికి సంబంధించినటువంటి గురు పరంపర. అంచేత ఇఫ్ యూ వాంట్ టు మెడిటేట్ అక్కడ వాళ్ళని పెట్టుకుని మెడిటేట్ చేయొచ్చు మీరు, మీ అభ్యంతరం ఏం లేదు. అందువల్ల పరావాణికి సంబంధించినటువంటి స్థలం మూలాధారం. పరావాణికి ఒక విశేషమైనటువంటి రూపం ఉండదు, అన్నీ అందులోనే కలిసిపోతాయి. కనుక శ్రీవివి ఏమీ చేయొద్దు మీరు, ఏ మంత్రాన్ని చేయొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే అన్ని మంత్రాలు మూలాధారంలో ఉన్నాయి. అక్కడి నుంచి వైఖరి వాణి వస్తున్నప్పుడు నోటి దగ్గరికి అన్ని రకాలుగానూ వస్తాయి. అందువల్ల వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు కూడా తెలియదు చాలామందికి. తప్పేం కాదు నువ్వు చేసుకుంటే, దాని ఉపయోగం ఏమి ఉండదు. ఇంతటి మూలాధారము సివివి బ్లాబెట్స్ ఇది సెంటర్. స్వాధిష్టానము లహరి మాసేయ పరమహంస యోగానంద. స్వాధిష్టానానికి ఎందుకు అది స్వాధిష్టానము అంటే అర్థం ఏంటో తెలుసు కదా, నీ మీద నీకు కంట్రోల్, నీ మీద నీ కంట్రోల్ దేని మీద వల్ల, శ్వాస వల్ల ఉంది. శ్వాస లేకపోతే నీ కంట్రోల్ లేదు. స్వాధిష్టాన చక్రానికి లహరి మాసేయ పరమహంస యోగానంద లింకులు. ఇది అగ్ని చక్రము. అగ్ని చక్రము అంటే ఏంటి, మణిపూరకము, మణిపూరక చక్రానికి ప్రతీకలు. ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి దళాలకి అరవింద యొక్క లైఫ్ హిస్టరీకి ఉన్నటువంటి లింకులు మీకు చాలా దొరుకుతాయి. ఎందుకు అది వచ్చింది, దాని తర్వాత అనాహతము అనాహత చక్రానికి సంబంధించింది. అనాహతంలో నువ్వేమి చేయవు, అనాహతం అంటే ఫ్రిక్షన్ లేదు. సాయి పరివారంలో కూడా నువ్వేం చేయొద్దు, నువ్వు నిష్ఠా సబూరి ఉంచుకుని నోరు మూసి కూర్చో, చేసేదంతా నేను చేస్తా, వాళ్ళు ఈ తపస్సు చేయండి, ఈ భావం చేయండి అని చెప్పడు ఆయన. అమ్మ మాకు ఇది ముందు చెప్పుంటే మేము ఆ పరివారంలో జాయిన్ అయిపోయాం కదా మాస్టర్, ఇది ఏందో కూడా నీకు తెలీదు. ఈ ఐదు దత్తావతారాలు ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏమి చెప్పారో మీకు అర్థమవుతుంది. నువ్వేమి కంగారు పడకు, కాస్త వచ్చి కూర్చో చాలు అంటావు. వచ్చి కూర్చున్నాక తెలుసుకుని ఏం చేయాలి? అనాహతం అంటే హృదయ స్పందనతో వచ్చే జ్ఞానం. అంటే నీ హృదయము గురువు యొక్క స్పందనకి లీనమైపోయాక ఇంకా నువ్వు చేసిందంతా గురువు చేసిందే అవుతుంది. పరిపూర్ణ సమర్పణ యొక్క పరాకాష్ఠ నీకు ఆత్మసమర్పణ యోగము అనాహత చక్రంలో జరుగుతుంది. అందుచేత సిద్ధిసాయి సత్యసాయి కాంబినేషన్ విశుద్ధి శ్రీరామకృష్ణ పరమహంస. ఆ విశుద్ధి చక్ర జాగరణకి ఆయన చేసినటువంటి ప్రయోగాన్ని చాలామంది థ్రోట్ క్యాన్సర్ అనుకున్నారు. భలే శిష్యులు, భలే గురువులు, భలే తెలివైన గురువుకి రోగం వస్తుంది అనుకునేటటువంటి దద్దమ్మలు ఇంకా భారతదేశంలో ఉన్నారు అన్నది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి ఆయన ఆ రోగంతోనే తెచ్చాడు కదండి, ఆ రోగంతో ఆయన ఇవ్వలే. ఆ రోగం ద్వారా విశుద్ధి చక్రానికి చాలా విశేషమైనటువంటి అది రామకృష్ణ పరమహంస గ్రూప్ వాళ్ళకి చెప్తాను నేను, డైవర్ట్ అవుతాను నేను అంతకంటే ఏం లేదు. విశుద్ధి చక్రము యాక్చువల్గా క్యాన్సర్ వాక్శక్తి దుర్పయోగం వల్ల వస్తుంది, అది గుర్తుంచుకోండి. వాక్శక్తిని దుర్పయోగం చేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. అందుకని గురువులు చాలా చెప్పారు అసలు మౌనం పాటించవేయా చాలు. కొంత క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారే వాళ్ళని మీరు ఇది అడ్వైజ్ ఇచ్చి చూడండి, మౌనం పాటించవయ్యా మీరు చూడు ఏమవుతుందని. ఎంతగా ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చింది అన్నది ఏ యాంగిల్లో వాడు దుర్పయోగం చేసుకున్నాడో తెలుపుతుంది. రెండు నిమిషాలు మౌనం ఉంటే చాలా అండి అని అడుగుతాడు. మాస్టర్ రాత్రి పడుకుంటున్నప్పుడు నేను మౌనంగానే ఉంటున్నానుగా, మళ్ళా మౌనం ఏం చెప్తాం మనుషులు ఎన్ని రకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలు. మౌనం అంటే మౌనమే, నీకు వీలవుతే నీ క్యాన్సర్ తగ్గేంత వరకు నువ్వు నోరు మూసు కూర్చో. అలా కూర్చోలేని వాడివి నీకు క్యాన్సర్ తగ్గాలని లేదు కదా, నేనేం చెప్తాను, భలే భలే అడిగి విసిగిస్తాను నేను. మౌనము వల్ల క్యాన్సర్ తగ్గుతుంది. ఇది ఋషులు వాళ్ళ యొక్క కుండలిని జాగరణ ప్రక్రియతో నాకు అర్థమైనటువంటి విషయము. ఎంతసేపు మౌనంగా ఉండాలండి అంటే నేను ఎంతసేపు ఉండాలి చెప్పండి మీరు. క్యాన్సర్ తగ్గేంత వరకు మౌనంగా ఉండి నేను ఉండలేను, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు. నువ్వు మౌనంగా ఉంటే అసలు ఎంత ఆనందిస్తారో నీ చుట్టుపక్కల వాళ్ళని నేను ఎప్పుడు చెప్తా. అసలు ఎవ్వడూ బాధపడ్డ నువ్వు మౌనంగా ఉన్నావంటే నేను గ్యారంటీ ఇస్తాను నేను. అమ్మయ్యా ఎంత అసలు ఆ రిలీఫ్ మీరు ఊహించలేరు. మౌనంగా ఉండేవండి. ఈ సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్ క్యాన్సర్ అంతకంటే ఏంటి. సౌండ్ పొల్యూషన్ని కనుక చేసి ఆ క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళని ఇక్కడ సౌండ్ ప్రూఫ్ రూమ్స్లో పెట్టి వీళ్ళు మందులు ఇవ్వటం మానుకుంటే దయచేసి డాక్టర్లందరినీ నేను కోరుకున్నాను. నీకు ఎలాగో తెలుసు నీ మందులు వాళ్ళకి పనిచేయవు అని ఆయన్ని తెలిస్. ఐ నో క్యాన్సర్కి మందు లేదు, నువ్వు ఇచ్చేదంతా కూడా రిలీఫ్ థెరపీ పేరుతో వాళ్ళు వెంట్రుకలు ఊడగట్టడం, వాళ్ళ కనుబొమ్మలు ఊడగట్టడం, అదేగా తెలుస్తుంది. మందేం లేదు. ఈ మానవ జాతి మూర్ఖత్వం మందేమీ లేదని తెలిసినా వాళ్ళ దగ్గరికి పోయి ఏడుస్తారు తప్ప అది కర్మేమో వాళ్ళది. నయం చేయగలిగే గురువుల దగ్గరికి వస్తే నయం అవుతే నయం అవుతుంది, లేకపోతే చస్తావు అంతేగా. కానీ ఇక్కడ నయం అయ్యే పాసిబిలిటీ ఉంది. నేను ఎందుకంత రఫ్గా మాట్లాడుతున్నాను అంటే అలా చెప్పినా అర్థం అవటాలే. మనిషి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అమ్మా, మీరు ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు రికార్డ్ కామన్ సెన్స్ చెప్తుంది కదా. వాక్శక్తి దుర్పయోగము అంటే అన్వాంటెడ్ సెల్స్ గ్రోత్, అన్వాంటెడ్ సెల్స్ గ్రోత్ ఇస్ క్యాన్సర్. రహస్యం తెలిస్తే ఏది అసంభవం కాదు. అంచేతే గురువులు ఏ రోగాలైనా నయం చేసేస్తారు. దానికి వాళ్ళ పేరు నువ్వు ఏదైనా పెట్టుకో, అలా నయమైనవి ఏం లేవా? తెలీదా మీకు? గురువుల దగ్గరికి వెళ్తే క్యాన్సర్ నయమైన ఏం చేస్తారు వాళ్ళు? ఆ పార్టీకి వాళ్ళ యొక్క మౌనాన్ని ఇస్తారు. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఈ జన్మకే మ్యాక్సిమం. నెక్స్ట్ డాక్టర్ మళ్ళీ మీకు క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా కర్మ వల్ల వచ్చేవే తప్ప అందరికీ ఏం రావు. సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చేస్తుంది, తాగిన వాళ్ళకి అవుడికి వస్తుంది, తాగని వాళ్ళకే వస్తుంది క్యాన్సర్. అందుకే ఈ డాక్టర్ సైంటిస్ట్లు అంత బుద్ధిహీనులు ఎవరూ లేరు అని మాస్టర్ చెప్పారని చెప్పండి. వాళ్ళు నా మీద ఎగిరారనుకోండి, బాబు నేను బుద్ధిహీనునే కదా, నేను సైంటిస్ట్నే, అంతేత నా జాతిని నేను గుర్తించాను, ఎటొచ్చి మీరు పైకి చెప్పటం లేదు, నేను చెప్పాను మీకు, మీ లోపల మీకు తెలుసు, మీకేమీ తెలియదని. ఎందుకంటే సైన్స్ మీరు చదువుతున్నారు కదా, మీరు సైన్స్ చదివితే గ్యారంటీగా మీరు ఏం చదువుతున్నారు, మీరు చెప్పింది తప్పు అని చెప్పేవాడు ఎవడో రాబోతున్నాడు అని మీకు తెలుస్తుంది. అంతగా సైన్స్లో డాల్టన్ ఇది చెప్పాడు, తర్వాత ఇమీడియట్గా ఏం చెప్తాం, రూదర్ఫోర్డ్ ఇది చెప్పాడు, డాల్టన్ చెప్పింది తప్పు, తర్వాత ఇమీడియట్గా ఏం చెప్తాం, రూదర్ఫోర్డ్ చెప్పింది తప్పయ్యా, బోర్స్ ఇది చెప్పాడు, తర్వాత బోర్స్ చెప్పింది తప్పయ్యా. అంతేత నువ్వు సైంటిస్ట్ అవ్వాలి అంటే అర్థం ఏంటి, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పే వాటిని చెప్తావు. అంటే ఫ్రమ్ ఏ రాంగ్ టు రాంగ్ అంటే సైన్స్ మాడిఫైయింగ్ యువర్ రాంగ్స్ అనమాట. కానీ డైరెక్ట్గా సత్యాన్ని చెప్తే ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి అంటే ఎందుకు ఎవరికి రుచి ఉండదు. అంతేత 90% నా ఉద్దేశం క్యాన్సర్ కారణం ఏంటి అంటే ఈ తప్పుడు కథకుల విజ్ఞానం. తప్పులేదా సైన్స్లో, మీరు ఏం కరెక్ట్ చెప్తున్నారు, యు ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. సైన్స్లో నోబడీ నోస్ ద ట్రూత్, కానీ ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్కి వెళ్తున్నప్పుడు మీకు ఇన్ని సుఖాలు లభిస్తే, ట్రూత్ లభిస్తే అంత సుఖం వస్తుందో ఊహించుకోండి. ఇక్కడ ఏది పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఏ ఫీల్డ్లోనూ ఆవిడికి లేదు, కానీ ఆ సైంటిఫిక్ డిస్కవరీస్ వల్ల మానవజాతికి చాలా సుఖాలు వచ్చాయి కదా. కానీ ఇది ఏది కూడా ఆ పర్టికులర్ ఫీల్డ్లో ట్రూత్ లభ్యమవటం వల్ల రాలే, ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్ వచ్చాయి. అసలు ట్రూత్ వస్తే ఆనందమే ఆనందం, సర్వానందమే చక్రం, అది ఆ బిందువు, ఆ త్రికోణం, బిందు త్రికోణాలని అర్థం చేసుకున్నవాడు సచక్రవిత్. అసలు వాడికి అర్థమైంది ఆ లా ఆఫ్ సైకిల్స్ అని చెప్తాడు. అంచేత రామకృష్ణ పరమహంస శారదామాత విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి వాడు, వాణి మూలాధారాన్ని, ఇది వైఖరి వాణి. అది మీకు 2000 అని ఒక 1980 అనుకుంటా ఒక సైంటిఫిక్, దానికి ఏం పేరు పెట్టారు వాళ్ళు, ఫ్యూచరాలజీ. ఫ్యూచరాలజీ అని ఒక సైంటిస్ట్ అందరూ కలిసి ఆల్ ఫీల్డ్స్లో రాబోయేటటువంటి రోజుల్లో ఫ్యూచర్లో ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నారు. మిలాన్ అనుకుంటా ఇటలీలో జరిగింది అనుకుంటా ఈ క్యాంప్ మొత్తం. ది ఇన్వైటెడ్ ఆల్ గ్రేట్ సైంటిస్ట్ ఫ్రమ్ ఆల్ ఫీల్డ్స్. వాళ్ళకి ఒక ఇయర్ టైం ఇచ్చారు వాళ్ళు, మీరు ప్రిపేర్ అయ్యి మీనీ ఫీల్డ్స్లో ఫ్యూచరాలజీ ఏం మీరు ఊహిస్తున్నారు జరగబోయే రోజుల్లో అంటే, అందులో ఒక విశేషమైనటువంటి లింక్ ఒక పేపర్ సబ్మిట్ చేశారు. ఫ్యాటల్ డిసీజెస్కి సొసైటీలో వచ్చినటువంటి కంఫర్ట్కి రిలేషన్ ఇచ్చాడు ఒక సైంటిస్ట్. ఒకప్పుడు టీబీ ఫ్యాటల్ డిసీజ్, అప్పుడు ఏది కంఫర్ట్ అనుకునేవాళ్ళు, పూర్వకాలంలో ఒక సైకిల్ ఉంటే చాలా గొప్ప, దాని తర్వాత రేడియో ఉంటే గొప్ప, దాని తర్వాత ట్రాన్సిస్టర్ ఉంటే గొప్ప, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ట్రాన్సిస్టర్ ఉండాలి అని చెప్తూ లింక్ చేస్తూ, ఆల్ దీస్ మోడర్న్ కంఫర్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్. అంత ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్ అయ్యా ఈ టీవీ కానీ ఇది కానీ ఇవి కానీ లోపల ఒక స్పెషలైజ్డ్ సర్కిట్స్ అయ్యా, దీనివల్ల వచ్చే రోగానికి ఆ పేరు పెట్టాడు యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్, ఎయిక్స్ అని పేరు పెట్టాడు. దీనివల్ల వస్తున్నాయి. నువ్వు మోడర్న్ అప్లయన్సెస్ అని నువ్వు వాడుతున్నావు, ఎనీ మోడర్న్ అప్లయన్సెస్ విల్ క్రియేట్ ఏ డిసీజ్ అని వాడు ప్రూవ్ చేశాడు. అది మీకు కామన్ సెన్స్తో తెలుస్తూనే ఉంది. మీరు పిండి రుబ్బటం మానేసి మనుషులు తీసుకురావటం మానేస్తే, అంటే ఇంట్లో ఏం పెట్టుకున్నారు మీరు? గ్రైండరు. దానివల్ల వచ్చే రోగాలు మీకు అర్థమయ్యాయి కదా. ఇన్స్టెడ్ ఆల్ డిసీజెస్ ఆర్ బేస్డ్ ఆన్ కంఫర్ట్ విచ్ యూ డోంట్ డిజర్వ్. అదే అండర్లైన్ చేశాడు ఆయన. కంఫర్ట్ యూ డిజర్వ్. ఎప్పుడు నువ్వు బాగా అలసిపోయినావు, యూ నీడ్ ఏ రిలాక్సేషన్. పని పాట లేకుండా టీవీ పెట్టుకున్నాం, ఖచ్చితంగా దానివల్ల మీకే ఎయిక్స్ వస్తుంది అన్నాడు. ఎయిక్స్ సింప్టమ్స్ కూడా చెప్పాడు ఆయన. మతి మరుపు ఫస్ట్ సింప్టమ్ అన్నాడు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఎయిక్స్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాడు బస్ ఎక్కి వెళ్తూ ఉంటాడు, వాడు సడన్గా వాడు ఊరి పేరు అది మర్చిపోతాడు. మీరు కాస్త జాగ్రత్తగా చూస్తే ఈ ప్రొఫెషన్స్కి రోగం ఉంటుంది, అంతే కదా, మర్చిపోతూ ఉంటారు. ఈ మతి మరుపు అనేది ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ యొక్క దుష్ప్రభావం కాదు. మీరు యూజ్ చేయండి, అది అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయండి ఆ కంఫర్ట్ని. అది ఆ దుష్ప్రభావం ఎంతగా, ఈ డయాబెటీస్ అవి ఎందువల్ల వస్తాయంటే ఆ స్ప్లీన్ గడ్డబిడ్డ అవుతుంది. స్ప్లీన్ దగ్గర ఉన్నటువంటి ప్యాంక్రియాస్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను వైజాగ్లో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ 4:30-5 బీచ్లు అన్నీ కార్లే ఉంటాయి. కార్ మీద వస్తాడు వాడు, వాకింగ్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఆ కారు అనే కంఫర్ట్ మిస్యూజ్ హ్యాస్ క్రియేటెడ్ ద డిసీజ్. అసలు ఆ జ్ఞానం ఎప్పుడొస్తుందో డాక్టర్లకి మానవ జాతికి అయితే ఉందా. నువ్వు కరెక్ట్గా జీవిస్తే అసలు నీకు రోగం ఉండదు. ఆ మాత్రం అందరూ ఒప్పుకుంటారు. కరెక్ట్గా జీవించటం ఏంటి అంటే, డోంట్ వాంట్ ఏ కంఫర్ట్ విచ్ యూ డోంట్ డిజర్వ్. కారు కావాలి అనుకోకు. నీకు కారు అవసరం అవుతే గ్యారంటీగా కార్లు వస్తాయి. కలెక్టర్ నాకు కారు కావాలని అడగడు. నేను నడిచి వెళ్తాను సార్ అంటే పనులు జరగవు. వాడికి పనులు జరగాలంటే కారులో వెళ్ళాల్సిందే. అంతేకా నువ్వు కలెక్టర్ హోదా అంటే ఏంటి, ఆ నీడ్, ఆ కంఫర్ట్ మస్ట్ బి ఎ నీడ్, నాట్ ఏ లగ్జరీ. అప్పుడు రోగాలు రావు. ఫిజియాలజీలో ఇది వాళ్ళు డిస్కస్ చేసింది రాబోయేటటువంటి రోగాలలో. విశుద్ధ చక్రము, రామకృష్ణ పరమహంస, శారదమాత, ఆజ్ఞా చక్రము, శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతి దేవి శర్మ. అందువల్ల వీళ్ళేదో చాలా గొప్పవాళ్ళు అనుకోకండి. ఈ ఐదింటి మీద ఆధారపడే అది ఉంటుంది. అంతే, ఇందులో ఏ చక్రం మీకు దెబ్బతిన్నా అంతే తగ్గట్టే మూలాధారం. ఎక్కడ దేశండి మాకు అంటే మొత్తం ఫౌండేషన్ దొరుకుతుంది. అంతేత బ్రాహ్మణోత్సవ ముఖమాసీత్ బాహు రాజన్య కృత. అక్కడ కూడా కాస్త సీరియస్గా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. బ్రాహ్మణోత్సవ ముఖమాసీత్ బాహు రాజన్య కృత ఊరు వైశ్య స్పర్ధాం శూద్రో అజాయత. ఇవన్నీ కర్మేంద్రియాలు చక్రాలకి. ఆ పాయింట్ ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, విశుద్ధి చక్రం యొక్క కర్మేంద్రియము నోరు. అంచేత వాక్శక్తి ద్వారా జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళందరూ బ్రాహ్మణులు ఎవడైనా సరే. పూర్వకాలంలో మీరు చాలాసార్లు వినున్నవి ఇవంతా కూడా, ఎవడు ఈ పని చేయగలిగితే వాడు బ్రాహ్మణుడు. వాడు ఎక్కడ పుట్టాడు అని ఎవడూ అడగలేదు. ఎప్పుడు ఎవడూ అడగలేదు. అసలు షిఫ్ట్ ఆఫ్ కూడా రాజర్షి నుంచి బ్రహ్మర్షికి షిఫ్ట్ అయ్యాడు విశ్వామిత్రుడు. ఇష్ట విశుద్ధి చక్రం యొక్క కర్మేంద్రియాన్ని ఉపయోగించుకునేవాడు బ్రాహ్మణుడు. అనాహత చక్రం యొక్క కర్మేంద్రియాన్ని ఉపయోగించుకునేవాడు క్షత్రియుడు. చేతులు అనాహత చక్రం యొక్క కర్మేంద్రియాలు. మణిపూరక చక్రం యొక్క అప్పర్ పార్ట్ని ఉపయోగించుకునేవాడు వైశ్యుడు, లోవర్ పార్ట్ని ఉపయోగించుకునేవాడు శూద్రుడు. అంటే ఎవడు కూడా ఈ మూడు చక్రాల కంటే కిందకి రాడు. అంతేగా, అంటే కింద ఏం మిగిలే, మూలాధారం సాధిష్టానానికి అసలు వాళ్ళు ఏ ఇది ఇవ్వలేదు. అసలు అప్పరే లోవర్ మణిపూరక మినిమం. ఆ బొమ్మ ఒకసారి ఒక్క 5 మినిట్స్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ చూపిస్తే అర్థమైపోతుంది. ఇదన్నమాట పురుష సూక్తానికి. ఈ బొమ్మ మీరు జాగ్రత్తగా గుర్తించుకుంటే ఇందాక నేను చెప్పినవంతా ఇంకా మీరు డెవలప్ చేసుకోవచ్చు మీ నాలెడ్జ్తో. ఆ మధ్య కనిపిస్తాను, అది కనిపించేది ఆ ఎల్లో ట్రయాంగిల్ ఉంటుంది చూడండి. ఆ ఎల్లో ట్రయాంగిల్ మెంటల్ ప్లేన్లో ఉంది, మానసిక ధరాతలంలో ఉంది, అగ్ని తలము అంటాను దాన్ని. దాని కింద ఉన్నటువంటి తలము ద్రవతలము, దాని కింద ఉన్నటువంటి తలము సాలిడ్ తలము. ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ మణిపూరకం కంట్రోల్ చేస్తుంది. సెల్ఫిష్ స్వార్థపరమైనటువంటి మెంటల్ ప్లేన్ లోవర్ మణిపూరకం, 10 మందికి ఉపయోగపడాలి అనేది హయ్యర్ మణిపూరకం. ఆ దీక్ష స్వార్థమ్మ పరమార్థంగమే. ఇంకా ఆ దీక్ష నుంచి మీరు ఆ ట్రయాంగిల్ చూపించు, ఆ ట్రయాంగిల్ నుంచి అప్పర్ ట్రయాంగిల్కి వెళ్ళాలి. అక్కడ చూపించు వాళ్ళకి ఆ సన్న రెడ్ లైన్ ఉంది, ఇచ్చేసే వాళ్ళు చూసుకుంటారు కావాలంటే, చూసి పక్క వాళ్ళకి ఇచ్చేసేయండి, కనిపించదు. కావాలనుకుంటే మీరు అది మీరు వెబ్సైట్లో దొరుకుతుంది బొమ్మ మీకు వెబ్సైట్లో. కలిపాను నేను, నేను కలిపాను. మరి లేకపోతే అర్థం కాదు వాళ్ళ భాష మనకి, కానీ ఫ్యాక్ట్ అంతే. సోనీ మెకానిక్ ఇచ్చాను నేను, నేను ఇచ్చాను చాలాసార్లు ఇచ్చాను 90స్లో. అసలు దీని మీద ఒక ప్యాంప్లెట్ ఇచ్చాను నేను, అది చూడలేదు మాస్టర్ అంటాను నన్ను చాలామంది. అందుకే ఇంకా ఆ తీవ్రత తీసుకొచ్చాను నేను. ఇంకా సాధన లేకపోతే ఇంకా చదవండి మీరు ముందు. ఇది విషయాలు అర్థం అవుతే కూడా ఉంది. ఓకే దెన్ ఇట్స్ ఓకే. అంతట ఈ లోవర్ మణిపూరక చక్రము నుంచి పెట్టే సాధనలు మానవ జాతి చేయాలి, అంతకంటే కిందకి వెళ్ళకూడదు. అసలు పురుష సూక్తం శ్రీ సూక్తం అది చదవమనేది అందుకు. ఆ మంత్ర వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ తలానికి తీసుకెళ్ళిపోతున్నాయి. మీరు ఇంజనీర్ ఎలా అవుతున్నారు, ఇంజనీరింగ్ వర్డ్స్ వింటున్నారు కనుక. అంతేగా క్లాస్ రూమ్లో కూర్చుని మీరు ఇంజనీర్ ఏమైపోతున్నారు, మీకు మీ ఆపరేషన్ అది ఏం చేయటం లేదు, మీరు ఆ వర్డ్స్ వింటున్నారు. కెమిస్ట్ ఎలా అవుతున్నారు, కెమిస్ట్రీ వర్డ్స్ వింటున్నారు. పురుష సూక్తం వర్డ్స్ వింటే ఇవన్నీ జ్ఞానం వచ్చేస్తుంది మీకు. వింటనే ఇంకేం చేయక్కర్లే. మీరు క్లాస్ రూమ్లో కూర్చొని మీరు చేసేది ఏముంది, అది చెప్పేది వింటే చాలు. వింటే అంటే విని మర్చిపోతాం కానీ, వింటే అర్థం చేసుకుని అది మీ సొంతం అవ్వాలి. వింటే చాలు అన్నారు మాస్టారు అని పురుష సూక్తం క్యాసెట్ పెట్టేసుకుని సినిమా చూస్తూ కూర్చుని మేము పోయిందంటే ఎంత భలే భలే మ్యాజిక్ చేస్తున్నారు మీరు వేస్తారు. వినాలా అంటే వినండి, అది ఏం చెప్తుందో. చాలా జ్ఞానం ఇస్తుంది పురుష సూక్తం. ఎంటైర్ కాస్మోజెనసిస్ బ్లావెట్స్కే రాసింది పురుష సూక్తంలో ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. ఆంథ్రపోజెనసిస్ శ్రీ సూక్తంలో ఉంది, మనిషి యొక్క పుట్టుక. ఈ రెండు కలిసి దేవమానవులుగా ఎలా ఎదుగుతారు అనేది కుండలి జాగరణ మంత్రపుష్పంలో ఉంది. అందువల్ల ప్రతి దేవాలయంలో ఇది అవసరమే కదా. కాస్మోజెనసిస్ తెలియని, ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియని వాడు దేవమానవుడిగా, అది దేవాలయాల యొక్క ఉద్దేశం. అంతేకాదు నువ్వు కొబ్బరికాయలు కొట్టేసి నన్ను ఎలక్షన్లో గెలిపించేసి పరీక్ష రాయకుండా గెలిపించేసి చేస్తాడేమో, ఐ డోంట్ నో. మై గాడ్ విల్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఏది అర్హతో అదే ఇస్తాడు తప్ప, నువ్వు కొబ్బరికాయలు కొట్టావు కనుక నీకు అది ఇచ్చేస్తాడు అని నా దేవుడు మాత్రం ఇవ్వడయ్యా. నువ్వు అర్హత సంపాదించుకుంటే నువ్వు వద్దన్నా నీకు ఇస్తాడు. అంతేత ఇది మాత్రం ఎప్పుడూ వదలకండి మీరు. మంత్రపుష్పము, శ్రీ సూక్తము, పురుష సూక్తము ప్రతిరోజు వినండి. క్యాసెట్ పెట్టి మెల్లిమెల్లిగా గొంతు కలపండి, మెల్లిమెల్లిగా గొంతు కలపండి, వచ్చేస్తుంది. రోజు అది కూడా పెట్టుకోండి సాధన, ఆచరిస్తే వస్తే ఎంత నేను చెప్పినా. కానీ అన్నిటికంటే ముఖ్యము ఈసారి ఇంకొక 5 నిమిషాలు చెప్పి ఒక పాయింట్, తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాసెట్స్ ఇక్కడ మనం మాట్లాడుకున్నవి ప్రతి పూర్ణమికి 3 రోజులు క్యాంప్గా మీ ఏరియాలో పెట్టుకుని వినిపించండి. మొత్తం క్యాసెట్ వినిపించక్కర్లేదు, మీరు బిట్స్ ఉంటాయిగా నేను చెప్పిన, మీరు ముందే చూసేసుకుని టేప్లో నెంబరింగ్ ఉంటుంది తెలుసు కదా మీకు, క్యాసెట్ ప్లే చేస్తూ ఉంటే ఒక నెంబర్ పెరుగుతూ ఉంటుంది, చాలా నెంబరింగ్ ఆ నెంబర్ చూసుకుంటే మీరు వినిపించదలుచుకున్నది. కాస్త హోంవర్క్ చేసుకుని మాస్టర్ మాటల్లో మీరు వినండి అని చెప్పి వినిపించి దాని తర్వాత ఇంక మీరు చెప్పండి. దాన్ని నా మాటలతోనే ఎందుకు చెప్పమంటున్నాను అంటే ప్రతి వాటికి పరావాణి ఒకటి ఉంటుంది, ప్రతి మీ వాణికి ఉంటుంది, నా వాణికి ఉంటుంది, అందరి వాణికి ఉంటుంది. ఆ క్యాసెట్ వింటాలో ఆ పరావాణి ఎఫెక్ట్ కూడా వస్తుంది వాళ్ళకి. గురు పరంపర, గురు పూర్ణిమ నాడు మన మాటలు వెనకాల ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం ఉంది, అది ఆ క్యాసెట్లో గ్యారంటీగా రికార్డ్ అవుతుంది. ఆ గురువుల యొక్క వాక్ కూడా నా వాక్ అని నేను చెప్పడం సరి, నాది వైఖరి వాక్యగా ఆయన టాకింగ్ అబౌట్ ద పరావాక్. అది కాస్త మీరు కాస్త ప్లాన్ చేసుకుని ప్రతి పూర్ణమికి 3 డేస్ మీ ఏరియాలో ముందే ప్లాన్ చేసుకుని ఇది 15 నిమిషాలు ఇది చెప్పేసి ఈ విషయాలు ఇలా చేద్దాము. నెక్స్ట్ ఏం చెప్పాను, ఈ గురు పరంపర చెప్పాను కదా ఏ చక్రానికి ఏ సంబంధం, అన్ని గురువులు ఇంపార్టెంట్, ఇందులో ఇది అన్ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఏం లేదు. మీరేం చేస్తారు అంటే మెంబర్స్ని ఆ పర్టికులర్ యాంగిల్లో డెవలప్ చేయండి. మళ్ళా నా దగ్గరికి తీసుకొచ్చి నేను అది ఏం కాదు, సివివి ప్రైవేట్స్ కంటే వాళ్ళ గురువులు. ఆ జ్ఞానాన్ని డెవలప్ చేయండి, ఆ పుస్తకాన్ని చదవండి, చదివించండి, చదవండి, చదవండి. ఈ మొత్తం ఇయర్ జ్ఞాన యజ్ఞానికే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు చదువుతూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ గురు పూర్ణిమకి అది సంభవమైనా మాస్టర్ కృష్ణ గారు ఒక చెట్లు నెక్స్ట్ గురు పూర్ణిమకి ఆ మాత్రం వచ్చేస్తాయా? అది అది దానికి ఒక్కళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చామని కాదు, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ మనం అందరం సహకరించి అడుగుతూ ఉండాలి మేమేం చేద్దాము అని. ఆయన మాకు చెప్పలేదండి, ఆయనకి ఇదే పన్న నువ్వు చేస్తావో చేయవో అంచేత మీరు ఆయన వెంటపడి మీరు చేయండి అంటే కాదు, నన్ను ఏం చేయమంటారో దానికి అని అడగండి, ఆయన చెప్పింది పాటించండి. ఈ ఆశ్రమము ఇలా కనుక మనం డెవలప్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అది అందరి గురువులకి సెంటర్గా అవుతుంది న్యాచురల్గా. అంతే కదా, మీరు కష్టపడితే బాగా చెప్పారు, ఏ ఓహో మాస్టర్ మీరు ఎంత బాగా చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళామండి, మాకు తలనొప్పి వచ్చింది, మా ఆడపడికి వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది, మా అబ్బాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది. నేను చదువుతామండి, మీకు ఎందుకు ఐ ప్రామిస్. నువ్వు ప్రామిస్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నువ్వు చెయ్యి. డోంట్ మేక్ ప్రామిసెస్, డూ ఇట్. ఇంకోటి కూడా నేను చెప్పాను, ఒక ఇయర్కి వచ్చేయగలిగే వాళ్ళు ఉంటే వచ్చేసేయండి ఇక్కడికి, మీకు సుఖంగా ఉంటుందని నేను చెప్పాను. కానీ మీరు ఒక అద్భుతమైనటువంటి పనిలో భాగస్వామ్యము పంచుకున్నారు అనే భావం మాత్రం మీకు గ్యారంటీగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక నేను వచ్చానండి, నా పెట్టి నేను తీసుకుని రావాల్సి వచ్చింది, ఏమనుకుంటున్నాను వీళ్ళు నన్ను, నా పెట్టి నేను తీసుకొస్తానా, మీరు రమ్మన్నారని వచ్చాను నేను, మీ మీద అనుగ్రహం చేయటానికి వచ్చాను నేను. మీరు రోజు నన్ను వచ్చి దర్శనం చేసుకోవద్దు, ఆ వేషాలు మీరు మాటలతో చెప్పక్కర్లే, మీరు వేసే వేషాలు అదే. ఏమో జూనియర్ బాబు, నేను మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్తున్నాను. నేను చేయగలిగేది ఏదో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఎవరు ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడ మీకు అవైలబుల్. డేట్స్ కూడా చెప్పేసుకోమన్నాను కదా, ఆ డేట్స్ నేను అవైలబుల్, మేక్ మై సెల్ఫ్ అవైలబుల్. ఓ సంవత్సరం పాటు రాలేం కనుక మేము రాలేం మాస్టర్, 10 రోజులకు రాగలిగే వాళ్ళు వచ్చేయండి, 3 రోజులకు ఉండగలిగే వాళ్ళు వచ్చేయండి. కానీ వచ్చేసి మాకు పని చెప్పండి అంటే మీరు పని వేసుకుని ప్లాన్ వేసుకుని రావాలి, నేను ఈ 3 రోజులు ఆశ్రమంలో ఉంటాను, ఈ పని చేస్తాను. ఆ పని ఏదైనా కావచ్చు, కానీ ఓ పద్ధతి ప్రకారం ఇక్కడ అనుకుని వెళ్ళండి. మీరు చెప్పింది చాలా బాగానే ఉంది మాస్టర్, ఇంటికి వెళ్ళి చెప్తాం. వద్దమ్మా, ఈ ఊపు పోతుంది. ఆ ఊపులో చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి తర్వాత తర్వాత కామన్ అయిపోవచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం ఆ ఊపు బయటకు వెళ్ళారో తగ్గుతుంది, డాంపెనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ నిర్ణయించుకోండి, ఈ 3 రోజులు 4 రోజులు మేము వస్తాము, 4 రోజుల పాటు మేము వస్తాము, 6 నెలల పాటు మేము వస్తాము, లేదండి ఇంకా ఈ గురు పూర్ణిమ నుంచి నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు మేము ఉండిపోతాం, ఒకసారి ఇంటికి వెళ్ళి సెట్ చేసుకుని వచ్చి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి సెలవు పెట్టవలసి వస్తే పెట్టరా? పెడతారా? పెట్టరా? ఆ వ్యాధి నివారణకి జరిగేటటువంటి మానవ జాతికి మీరు చేస్తున్నటువంటి హెల్ప్, ఆ కృతజ్ఞత గురువులకి ఏ లెవెల్లో ఉంటుందో మీకు తెలియదు. మీ కృతజ్ఞత ఇంతలా ఉంటే గురువుల కృతజ్ఞత, వాళ్ళ పనిని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ కృతజ్ఞత ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఊహించలేరు. మేము ఏం చేయలేము మాస్టర్, ఇక్కడికి వచ్చి ఊడవండి, ఇంట్లో ఊడ్చేదేది ఇక్కడ ఊడవండి, ఇంట్లో పని మనిషి రాలేదు అని తిట్టుకుంటూ ఊడ్చేదానికంటే ఇక్కడ గురువుల పని చేస్తున్నామని ఊడవండి. అది తక్కువ పని మాత్రం అనుకోవద్దు, ఏ పని తక్కువ కాదు. రామాయణంలో ఉడతకి ప్లేస్ ఉంది, హనుమంతుడికి ప్లేస్ ఉంది. ఇంకా హనుమంతుడి జాతికి పెర్మనెంట్గా ఏది లేదు, ఉడత జాతికి పెర్మనెంట్గా 3 గీతలు ఉన్నాయి జాతికి. మరి మానవ జాతిగా మనం ఎన్ని గీతలు సంపాదించుకుంటావో ఏమి చేస్తావో. సరే టైం అవుతుంది, అంతేగా అంతే. అందరూ అన్ని చేయొచ్చు, అన్ని చక్రాలు చెప్పే కదా. అర్థమైంది అంచేత మీరు లిమిట్స్ పెట్టుకుని మాస్టర్ చెప్పలేదు కనుక మేము రాలేదు. ఆల్ ఆర్ ఇన్వైటెడ్ విత్ ప్లాన్. మేము ఈ పని చేస్తాము, ఏమి చేయలేరు. ఆశ్రమంలో ఆర్తులు ఇవ్వాలి, ఒక టైం ప్రకారం కొన్ని పనులు చేయాలి, అవి చేయటానికి రండి. కానీ అవి చేయటానికి వస్తే నేను ఆర్తి ఇవ్వటానికి వస్తున్నాను, కాలు ఇలా కడపాలి, జాగ్రత్తగా తీసుకోండి. దేనికి వస్తున్నారు మీరు? నేను ఆర్తి ఇవ్వటానికి. నేను వచ్చేసరికల్లా అక్కడ రెడీ చేయండి, అగ్గి పెట్టి అది నేను వచ్చి ఆర్తిస్తాను. రావద్దు. సారీ జై పేరేంటి సార్? చాలా సంతోషం.